చెప్పుకున్నారు. ఆచార్య స్వామి గారు వివేక చూడాలని 296వ శ్లోకం. Therefore, give the sense of all in this heap of flesh and bones, etc., and in that which things are in the intellect, the ego, and knowing that one undivided consciousness that is beyond time and space, by your own self, again peace. అంటే మన దేహంలో మనసు ఉంది, రక్తం ఉంది, ఇనుకులు ఉన్నాయి. మీరు నేను నేను అంటున్నావు, ఆ ఇనుకులు ఉందా లేక మాంసం ఉందా రక్తం ఉందా, మీరు ఏది నువ్వు? మీ శరీరంలో ఇనుకులు ఉన్నాయి, మాంసం ఉంది, రక్తం ఉంది, మీరు ఏది నువ్వు? మానవుడికి సాంఘిక సమస్యలు కానీ వ్యక్తిగతమైన సమస్యలు కానీ అహంభావమే కారణం. ఇది చాలా ఉన్నతలకు కూడా అహంభావమే కారణం. అయితే సాధన పేరు మీద ఈ అహంభావాన్ని మీరు పెంచుకోకండి. మీరు సాధన చేస్తాం సాధన చేస్తామని అహంభావాలనే వృక్షం యొక్క కొమ్మలు పెంచుకోకండి. అవి వేరుతో సహా బయటకు రావాలి. ఉన్న గుణాలు, మీకున్న వాసనలు ఇవన్నీ అహంభావాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. అయితే పునర్జన్మకి కారణం వాసన. మనకి జన్మలు వస్తాయా రావని ఎవరికీ అనుమానం అక్కర్లేదు. భగవంతుడు ఉన్నాడా లేదంటే గౌతమ బుద్ధుడు మౌనం వహించాడు, కానీ కర్మ సిద్ధాంతం నూరుపాలు అంగీకరించాడు. అయితే మనకి మనకున్న వాసన బట్టి మనకు పునర్జన్మ వస్తుంది. వాసన కనుక ఉంటే పునర్జన్మలోంచి విడుదల పొందలేము. అందుచేత ఈ వాసనలన్నీ కూడా అహంభావాన్ని అంటి పెట్టుకుని ఉన్నాయి. అంటే దేహగతమైన నేన్ని అంటి పెట్టుకుని ఉన్నాయి. ఈ వాసన నశించకపోతే ఈ జన్మ మరణ ప్రవాహంలోంచి నువ్వు బయటకు రాదు. అంటే జన్మ రాహిత్య స్థితిని నువ్వు పొందలేవు. నువ్వు అహంభావాన్ని పెంచుకుంటూ వెళ్ళకు, తగ్గించుకుంటూ రా. తగ్గించుకుంటూ వస్తే నీ శరీరం మరణించే లోపులో దానికి మృత్యువు రావాలి. అంటే అహంభావం నశించి శరీరం మరణించకముందే ఈ దేహగతమైన నేను అహంభావం నశించాలి. అహంభావం నశించకపోతే ఈ గుణాలు నశించు. గుణాలను బట్టి సంసారం వస్తుంది, వాసనను బట్టి సంసారం వస్తుంది. గుణాలు లేకపోతే సంసారం లేదు. ఈ గుణాలను బట్టి వాసనను బట్టి సంసారం వస్తుంది. ఈ గుణాలు వాసనని అహంభావాన్ని అంటిపెట్టుకుని ఉంటున్నాయి. దేహంతో నువ్వు తాదాత్యం పొందుతున్నావు. ఎప్పుడైతే నువ్వు దేహంతో తాదాత్యం పొందేటప్పుడు నీకు సంసారం ప్రారంభమవుతుంది. ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కూడా దేహంతో తాదాత్యం ఉంటే సంసారం ప్రారంభమవుతుంది. ఈ దేహంతో తాదాత్యం కానీ కారణం అహంభావన, ఈ దేహగతమైన నేనే. అందుచేత నువ్వు దాన్ని పొడిగించుకుంటూ వెళ్ళకో, దాన్ని తగ్గించుకుంటూ రా. నువ్వు చేసే సాధన వల్ల అది సన్నగిల్లాలి. అంతేగాని దాని యొక్క బలం పెరగకూడదు అని ఇక్కడ ఆచార్య వారు చెబుతూ, ఐ నోయింగ్ దట్ వన్ అన్డివైడెడ్ కాన్షియస్నెస్ అంటే చైతన్యం ఒకటిగానే ఉంటుంది, వేరుగా ఉండదు, భిన్నంగా ఉండదు. సత్యం భిన్నంగా ఉండదు, అసత్యమే భిన్నంగా ఉంటుంది. సత్యం ఏకంగా ఉంటుంది, అసత్యం అనేకంగా ఉంటుంది. అంతేగా ఆ సత్యం, మరణం లేనటువంటి సత్యం మీ హృదయంలో ఉంది. మీ శరీరానికి మరణం రాకముందే నువ్వు మరణానుభవం పొందాలి. నీకు ఎప్పుడైతే మరణానుభవం పొందావో అప్పుడు నిజాన్ని నశిస్తుంది. శరీరానికి మరణం రాకముందు ఎవరికైతే మరణానుభవం కలిగిందో అప్పుడు వాడికి నిజాన్ని నశిస్తుంది, సత్యమే లేని వ్యక్తమవుతుంది. అంటే వైకుంఠంలోని నారాయణుడే నీకు నేనుగా వ్యక్తమవుతాడు. ఈ విజయాన్ని నేను నశించిన వెంటనే భగవాన్ ఒక మాట చెప్పారు, నేను వేరనుకుంటున్నాను, ప్రపంచం వేరనుకుంటున్నాను, నాకెక్కడో దూరంలో వైకుంఠంలోనూ కైలాసంలోనూ దేవుడు ఉన్నాడని అనుకుంటున్నాను. ఆ దేవుడు ఈ ప్రపంచం ఏదైతే నాలో అంటే నేనుగా వ్యక్తమవుతాడు, ఈ మూడు ఒకటే అని అనుభవం ఎవరికైతే వస్తుందో వాడు అద్వైత అనుభవం పొందుతాడు, అద్వైత సిద్ధిని పొందుతాడు, వాడు సత్య సాక్షాత్కారం పొందుతాడు. ఏదైతే నేను నేనని అంటున్నానో ఆ నేను నా కళ్ళకు కనిపిస్తున్నటువంటి ప్రపంచం ఎక్కడో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాను, ఆ దేవుడు మూడు ఒకటే అని అనుభవం వాడు హృదయంలో కలగాలి. అనుభవం శిరస్సులో కలగదు, అనుభవం హృదయంలో కలుగుతుంది. ఆ అనుభవాన్ని కనుక నువ్వు పొందగలిగితే అది నీ కడసారి జన్మ, అది చివరి జన్మ. అంతవరకు నేను ప్రకృతి ఇది చేస్తూ ఉంటుంది. అజాగ్రత్త పనికి రాదు. ఈ మనస్సును నమ్మటానికి వీలు లేదు. బహు జాగ్రత్తగా ఉండాలి. మనసు ఎప్పుడైనా మనసులో రజోగుణం వచ్చి ఎప్పుడైనా విజృంభించవచ్చు నీలో ఉన్న వికారాలు. అంటే ఈ మనస్సు మరణించే వరకు దాన్ని నమ్మటానికి వీలు లేదు. అహంభావన వేరుతో సహా దాన్ని వేరుతో సహా నశించే వరకు దాన్ని నమ్మటానికి వీలు లేదు. బహు జాగ్రత్తగా ఉండాలి. ఈ సాధనలో అజాగ్రత్త పనికి రాదు. అజాగ్రత్త సాధనలో పనికి రాదు. నీకు ఏ ఒక్క వాసన ఉన్నప్పటికీ అది పునర్జన్మకి కారణమై తీరుతుంది. ఈ మధ్యన నేను ఒకరితో మాట్లాడుతుంటే వారికి పిల్లలు లేరు, వారు రిటైర్డ్ ఏదో ఒక ఆఫీసర్ ఉద్యోగం చేశారు. ఆవిడ భర్త ఆవిడ రిటైర్ అయిపోయారు. నాన్నగారు నాకేం కొరత లేదు, పిల్లలు లేరనుకోండి, పిల్లలు లేరనే బెంగ మాకేం లేదు, కానీ నాకు ఒకటే బెంగ ఉంది, ఎప్పుడు చూసినా అద్దెళ్ళల్లో ఉంటున్నాం. ఆవిడ బాగా ముసలోళ్ళు అయిపోయారు. ఇంకా సొంతిల్లో ఎప్పుడూ కట్టుకోలేదు, సొంతిల్లు లేదని అనిపిస్తుంది అని ఆవిడ అన్నారు. అప్పుడు నేను చెప్పాను, మీరిప్పుడు సొంతిది లేదన్న భావనలో ఇంటి భావనే పడితే ఆ సొంతిది లేదన్న భావన వల్ల మీకు మళ్ళీ పునర్జన్మ వస్తుందని ఆలోచించుకుని చెప్పాను. ఆవిడకి ఏంటంటే వాళ్ళకేం లోటు లేదు, బాగా అన్ని జరిగిపోతూ ఉంది. ఆవిడకి ఇప్పుడు ఆవిడ ఆలోచన ఏంటంటే పరమేశ్వరుడు అమ్మాయికి వెళ్ళకుండా మన సొంతిది లేదు అనుకుంటున్నారు ఆవిడ. మీరు పెద్ద బంధించే తలంపు అక్కర్లేదు, ఈ ఒక్క తలంపే చాలు మిమ్మల్ని బంధించడానికి, మళ్ళీ మీ పునర్జన్మ రావడానికి ఈ ఒక్క తలంపే చాలు. కొంతమంది ఏమంటారంటే ఏ మార్గం మంచిదని అంటారు. ఒక మార్గం మంచిది, మరొక మార్గం చెడ్డదని కాదు. భగవంతుడు చెప్పినటువంటి మార్గాలన్నీ కూడా మంచివే. భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ధ్యాన మార్గం, అన్ని చాలా మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాలు మంచివి. అయితే పూర్వజన్మల్లో మనం ఏ మార్గంలో అయితే ప్రయాణం చేశామో ఆ మార్గం వైపు ఈ జన్మలో ఆకర్షించబడతాం. అది పూర్వజన్మలో మనం ఏదో మార్గంలో ప్రయాణం చేస్తుంటాం, ఏదో కృషి కొంతవరకు కృషి చేస్తుంటాం. సోదర మహర్షి గారు, ఒక విషయం మీరు మర్చిపోకండి, మన దేహం మరణించినా మనం చేసిన మంచి మరణించదు. ఒక్క మాట మీరు జ్ఞాపకించుకోండి, దేహం మరణించవచ్చు, ఏదో రోజు దేహం మరణిస్తుంది, కానీ మనం చేసిన మంచి మటుకి మరణించదు. అది ఆ మంచి మరి దాని ఫలం మనకి ఇచ్చే వరకు అది అలాగే మనకు కూడానే ఉంటుంది. అంటే భగవంతుడు కూడా భగవద్గీతలు ఏమని చెప్పాడంటే మంచి చేసిన వాళ్ళకి దుర్గతి లేదు అని చెప్పాడు. భాగవతంలో భగవంతుడు ఒక మాట చెప్పాడు, కర్మఫలం మనవని ఎంత దూరం నా తీసుకుపోతుంది అన్నాడు. అంటే దారిపోయేవాడిని కూడా ప్రధానమంత్రి నుంచి చేసేస్తున్న అవసరం అయితే ఓ దారిపోయే సామాన్య వాళ్ళని కూడా రాష్ట్రపతి కింద ప్రధానమంత్రి కింద మార్చేయగలడు. అది ఏమిటి, వీడి ప్రధానమంత్రి అయిపోయాడేంటి అని మనం మీరు ఆశ్చర్యపోవచ్చు. వీడి రాష్ట్రపతి అయిపోయాడేంటని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఏం చేయండి, వాడు పూర్వజన్మలో చేసిన కర్మఫలం ఏదైనా ఉంటే ఆ కర్మఫలం ఎంతో దూరం తీసిపోయి ఉన్న అధికారంలో కూర్చోబెడుతుంది. కర్మఫలం మానవులకు సామాన్య మానవులను కూడా శిఖరాల మీద కూర్చోబెట్టగలదు. అది కర్మఫలం యొక్క వేగం అని భాగవతంలో ఒక మాట చెప్పబడింది. కర్మఫలాన్ని ఆశించి నువ్వు కనుక పని చేస్తే తప్పనిసరిగా నీకు దాని ఫలితం వస్తుంది. ఏ రూపంలో దాని ఫలితం నీకు అందుతుంది, కానీ కర్మఫలాన్ని ఆశించకుండా కనుక నువ్వు పని చేస్తే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది, మోహం నశిస్తుంది, నీకు జ్ఞానం కలుగుతుంది. అంటే సత్యం నీకు, నీ హృదయంలో ఉన్న సత్యం నీకు అప్పుడు వ్యక్తమవుతుంది. అందుచేత నువ్వు కర్మఫలాన్ని త్యాగం చేయగలిగితే నీకు ఇంకా పునర్జన్మ జీవితాలు తగ్గిపోతాయి. కర్మఫలాన్ని కనుక త్యాగం చేయకపోతే పునర్జన్మలు వస్తాయి. ఈ ఫలం కూడా నీకు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ఈ ఫలం కూడా నీకు అనుభవంలోకి వస్తుందని భగవద్గీతలో కూడా భగవంతుడు చెబుతున్నాడు. అంటే అలాంటి ఎంత పెట్టింది ఈగో నోయింగ్ దట్ వన్ అన్డివైడెడ్ కాన్షియస్నెస్. ఆ లోపల ఉంటే కాన్షియస్నెస్ వేరుగా లేదు. నీ గుణాలు వేరు, నా గుణాలు వేరు, నీ రంగులు వేరు, నా రంగులు వేరు, దాన్ని కూడా నీ మనస్సు వేరు, నా మనస్సు వేరు. అనేక భేదాలు మనస్సులో ఉన్నాయి, భేదాలు శరీరంలో భేదాలు ఉన్నాయి. కానీ ఆ లోపల ఉంటే చైతన్యంలో మటుకి భేదం ఏమి లేదు. చైతన్యం మటుకి ఒకటిగానే ఉంటుంది. అన్డివైడెడ్ కాన్షియస్నెస్ దట్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. ఆ ఉన్న చైతన్యం దేశానికి, కాలానికి, దేహానికి అతీతం, విషయాలకు అతీతం, దేహానికి అతీతం, దేశానికి అతీతం, కాలానికి అతీతం, ఒక ప్రాంతానికి అతీతం. అది ఒక చోట ఉంది, మరొక చోట లేదనేటువంటి సందేహం అక్కర్లేదు. అది అంతటా వ్యాపించి ఉంది. ప్రకృతి ఉన్నప్పుడు ఉంది, ప్రకృతి లేకపోయినా ఉంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అదొన్న చైతన్యం ప్రకృతి ఉన్నప్పుడు ఉంది, ప్రకృతి లేనప్పుడు ఉంది, పంచభూతాలు లేనప్పుడు కూడా చైతన్యం ఉంది. ఈ సృష్టి అనే వ్యాపారం ప్రారంభించకముందు ఆ చైతన్యం ఉంది, సృష్టి అనే వ్యాపారం నడుస్తున్నప్పుడు ఆ చైతన్యం ఉంది. సృష్టి అంతా సముద్రంలో ఉన్న నీరంతా వచ్చేసి సృష్టిని ఉంచేసినప్పుడు కూడా ఈ నీరు ఆ చైతన్యాన్ని ఏమీ చేయలేదు, ఆ చైతన్యం ఉంటుంది. సృష్టితోటి దానికి ఏమి సంబంధం లేదు. పంచభూతాలకు అతీతంగా ఉంది, దేశకాలకు అతీతంగా ఉంది. ఈ దేశకాలన్నీ మనస్సులో ఉన్నాయి, బ్రహ్మాండాలన్నీ మనస్సులో ఉన్నాయి, రాగదేశాలన్నీ మనస్సులో ఉన్నాయి. కానీ దేశకాలాలు కానీ రాగదేశాలు కానీ కామక్రోధాలు కానీ ఆత్మలో లేవు, చైతన్యంలో లేవు. రుగ్మతులు కానీ రాగదేశాలు కానీ పూర్వజన్మలు కానీ పునర్జన్మలు కానీ చైతన్యంలో లేవు. ఆ చైతన్యం హృదయంలో ఉంది. దాని అనుభవంలో దీన్ని ఈ అహంభావం తగ్గించుకుని దాని అనుభవంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. దాని కొమ్మలను పెంచుకోకు, దాని కొమ్మలను పెంచుకోవద్దు, అహంభావం పెంచుకోవద్దు. అంటే నువ్వు చేసే పని కర్తృత్వం లేకుండా కనుక చేస్తుంటే నీకు అహంభావం తగ్గుతుంది. అంటే ఏదైనా నీ ద్వారా పని చేయటం ఇది పరమేశ్వరుడు అనుగ్రహంలో జరిగిందని కానీ నా వల్ల జరిగింది, నా వల్ల జరిగిందని అలా అనుకోకండి. ఇదంతా నేనే కారణం, నేననే కారణం అనుకోకండి. ఈ సృష్టి నువ్వు పుట్టకం ఉండి సృష్టి ఉంది, ఈ శరీరం మరణించటి సృష్టి ఉంది, ఈ సృష్టికి ఒక కర్త ఉన్నాడు, ఒక పరమేశ్వరుడు ఉన్నాడు, ఈ సృష్టికి నేనే కర్త నువ్వు అనుకోకు. ప్రపంచాన్ని కంట్రోల్ చేసి ఈశ్వరుడు ప్రపంచంతో వ్యాపించున్నాడు, వాడు నీ హృదయంలో ఉన్నాడు. ఎవడైతే సృష్టి యొక్క బరువు మోస్తున్నాడో నీ బరువు కూడా వాడే మోస్తున్నాడు. అంచేత భగవంతుడని వాడు ఒకడు ఉన్నాడు, కర్తని వాడు ఒకడు ఉన్నాడు, జీవుని వాళ్ళ కర్మానుసారం వాడు నియమిస్తూ ఉంటాడు. అంచేత వాడిని నువ్వు డౌట్ చేయకపోయా, నువ్వు కానీ ఈశ్వరుడు ఉన్నాడు, నువ్వు లేవు కానీ ఈశ్వరుడు ఉన్నాడు. కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే ఈశ్వరుడు ఏడు నేనున్నాను నువ్వు అనుకుంటున్నావు. ఉన్నది ఉన్నది ఉంటే వస్తువు, వాడు ఈశ్వరుడు. అరే అందరి హృదయాల్లో వాడు చైతన్యంగా ఉన్నాడు. నీ మనస్సును రవ్వంత ముడిలంత చింతాకంత అంతరంగం చేసి చూస్తే ఆ మనోమూలంలో ఉన్నవాడు నీకు తెలుస్తాడు. అంటే మనసు విజృంభించేవాడికి, హృదయంతో ప్రకోపించేవాడికి లోపల ఈశ్వరుడు తెలియదు. నువ్వు సత్వగుణాన్ని పెంచుకుని ఎవడ మనస్సు అయితే అణిగిందో అణిగిన మనస్సుకి చైతన్యం అందుతుంది, చైతన్య స్రవంతి లయమవుతుంది. మనస్సు విజృంభించేవాడికి, రజోగుణంతో కాలిపోయేవాడికి బ్రహ్మానుభవం కలగనే కలగదు. ఆ చైతన్య స్రవంతిలోంచి బ్రహ్మములోంచి ఏదో ఒకటి నేను అనే తలంపు నీకు వ్యక్తమవుతుంది. ఆ నేను తలంపు వచ్చి దేవునితో తాదాత్యం పొందుతుంది. దేవునితో తాదాత్యం పొందాక దేహము నేనని నువ్వు అనుకుంటున్నావు. అప్పుడు నీ దేహం బయట నీకు ప్రపంచం కనిపిస్తుంది. ప్రపంచం కనిపిస్తుంది కాబట్టి ఈ సృష్టిని నియమించేవాడు, సృష్టిని ఏర్పడుతున్నవాడు, ఈ సృష్టిని రచించిన వాడు ఒక ఉండాలని, ఒక దేవుడు ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. అదంటే నేను వచ్చాక ప్రపంచం వచ్చింది, ప్రపంచం వచ్చాక దేవుడు ఇచ్చాడు. అంటే ఈ నేననే తలంపులోంచి ఇవన్నీ వస్తున్నాయి. ఈ నేనే తలంపు ఎక్కడి నుంచి ఉదయించి వస్తాందో అక్కడ కనుక అణిగిపోతే అది అనుకునే దేవుడు ఏ కళ్ళకు కనిపిస్తే ప్రపంచం, ఈ నేను నీకు ఏదైతే నేను ఎక్కువతో ఈ నేను ఇదంతా ఒకటి, ఇదంతా నేనే అనేటువంటి అనుభవంలోకి నీకు వస్తుంది. అది అద్వైత స్థితి, అద్వైత సిద్ధి. అంటే నీకు నేనుగానే కనిపిస్తున్నప్పుడు, అంటే నేనుగానే కనిపిస్తుంది, ఈ కామక్రోధాలు, ఈ చిరాకులు, ఈ పుట్టుకులు, ఈ చావులు, ఈ డొమెస్టిక్ కంపల్షన్స్ ఇవన్నీ కూడా నీ మనస్సుకే పరిమితం, నీ మనస్సులో ఉన్నాయి. కానీ చైతన్యంలో ఏమీ లేవు. అదే ఆ చైతన్యం ఎవరు అనుకుంటున్నామో, ఎక్కడ ఉంటుంది అనుకున్నామో, ఆ చైతన్యం ఆ అనుభవంలోకి నీకు వస్తే అది నీకు ఆత్మగానే వ్యక్తం అవుతుంది, నేనుగానే వ్యక్తం అవుతుంది. కానీ దేవుడు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు వాడు నేనుగా వ్యక్తం అవుతాడు. కానీ వాడు దేహానికి పరిమితమై ఉండడు. మనోభావం ఎప్పుడైతే తెలిసిందో అక్కడే శాంతి ఉంది. కాబట్టి శాంతి నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది, అంటే నీకు నేనుగానే వ్యక్తం అవుతుంది. అది శాంతి కోసం నువ్వు బయట ఎక్కడ అన్వేషణ చేయవలసినటువంటి పని లేదు, నువ్వు వెతకవలసినటువంటి పని లేదు. దెన్ జోబ్ ది సెన్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఇక్కడ చెబుతున్నారు చాలా జాగ్రత్తగా చెబుతున్నారు ఆచార్య స్వాములు వారు. ఏమైనా చెబుతున్నారంటే గుణం ప్రధానం, భక్తి ప్రధానం. నేను చాలా పెద్ద కుటుంబంలో పుట్టాను, మా గోత్రం చాలా పెద్ద గోత్రం, మాకు పొలిటికల్ స్టేటస్ ఉంది, ఎకనామిక్ స్టేటస్ ఉంది, ఈ ఫైనాన్షియల్ స్టేటస్ ఉంది. లేకపోతే మా పూర్వీకులు ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు. ఇలా కులం పేరు మీద కానీ, గోత్రం పేరు కానీ, కులం వంశం పేరు మీద కానీ నువ్వు అహంకారం పెంచుకుని పతనం అయిపోకు. స్వామి రామతీర్థ ఒక మాట అన్నాడు, నీకు నిజంగా భగవంతుడు కావాలంటే నీ పేరు ప్రతిష్ట నీ మూట కట్టి ఎక్కడైనా సముద్రంలో పడాయి అన్నాడు. అంటే పేరు కోసం చేయవాడికి మోక్షం రాదు, మంచి చేయొచ్చు కానీ పేరు కోసం చేస్తే పేరు వస్తుంది కానీ నీకు మోక్షం రాదు. అంటే నీకున్న పేరు ప్రదర్శిగా ఉంటే మూట కట్టి సముద్రంలో పడి అన్నాడు. నేను దేవుని చూసుకుని గర్వపడుతున్నారు, మిమ్మల్ని అందరినీ చేయడానికి సరిపడినట్టు మీరు సముద్రంలో ఉందన్నాడు స్వామి వివేకానంద. మీరు దేన్ని చూసుకుని గర్వపడకండి. ఈ సృష్టినంతా ముందు చేయడానికి సరిపడినంత మీరు సముద్రంలో ఎప్పుడు సిద్ధంగా ఉంది అన్నాడు. అంటే దేని సృష్టిలో దేన్ని చూసి గర్వపడవలసిన పని లేదు, ఇలా పచ్చగా ఉన్నాయి రేపు ఎండిపోతాయి. అంతేకాదు ఏమంటున్నాడంటే నువ్వు నీ అహం భావన తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి. అంతేకాదు నీ రంగుతోటి కానీ, నీ ధనంతో కానీ, నీ కులంతో కానీ, నీ గోత్రంతో కానీ, లేకపోతే నీకున్నటువంటి బాహ్యమైనటువంటి సంపదలతో కానీ, లేదా నీ అన్నబలంతో కానీ, నీ ధనబలంతో కానీ తాదాక్ష్యం పొందటం వల్ల నీకు అహం బుద్ధి పెరిగిపోతుంది, అహంకారం బుద్ధి పెరిగిపోతుంది. అటువంటి నువ్వు నీకు మోక్షం కావాలంటే ఇటువంటి విషయాల్లో తగులుకోకు, ఇటువంటి వలలో పడకు. నా గోత్రం, నా కులం, నా కుటుంబం, ఈ నేను తీసుకెళ్ళి వాటికి తదిలించకు, వీటికి గోత్రాలకి కులాలకి తదిలించకు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకుని, మామూలుగా నీకు ఏదైనా ప్రతిష్ట వస్తే రావచ్చు, కానీ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని మీరు ఏ పని చెయ్యొద్దు. ఇప్పుడు నీ రూప బుద్ధిని, నామ బుద్ధిని కొంచెం 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 ఒకసారి కాకపోయినా ఆ స్లోగా స్టడీగా ఆ రూప బుద్ధిని, నామ బుద్ధిని తగ్గించుకుంటారా? అది సాధన యొక్క ప్రయోజనం. సాధన పేరు మీద మీ రూప బుద్ధి పెరగకూడదు, సాధన పేరు మీద మీ నామ బుద్ధి పెరగకూడదు. ఈ రూపాలు నామాలే సంతకాలకి కారణం. అంటే ఈ రూపబుద్ధి నామబుద్ధిని పెంచుకోకుండా, ఈ రూపబుద్ధిని నామబుద్ధిని పెంచుకుంటే నీకు తెలియకుండా నువ్వు అజ్ఞానం పెరిగిపోతుంది, అహంకారం పెరిగిపోతుంది, మరణానంతరం చీకట్లో కరపు వెళ్ళిపోతావు. అంటే బహు జాగ్రత్తగా ఉండు. ఈ శరీరం అల్పకాలం స్వల్పకాలం ఉండి భూమి మీద నుంచి బయటకు వెళ్ళిపోతుంది. దీన్ని కాలిస్తే బూడిచ్చి బూడి తగ్గుతుంది, కప్పెడితే మట్టి అవుతుంది. అంటే ఒకటే నిజం అనుకుంటున్నావు, ఈ శరీరం ఒకటే నిజం అనుకుంటున్నావు, నీ కళ్ళకు కనిపిస్తున్న ప్రపంచం ఒకటే నిజం అనుకుంటున్నావు. నీ మనస్సు అలా కనిపిస్తుంది, నిజమ కానీ దాని నిజం వల్లే నీ కళ్ళకు కనిపించినట్టు నీ మనస్సు చేస్తుంది. ఈ చిన్న విషయాల మీద, ఈ లోకానికి సంబంధించినటువంటి గౌరవాల మీద నీ మనస్సును నిలబెట్టి నీ కాలాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఇదంతా నా వల్ల అయింది, ఇదంతా నేను చేస్తున్నాను, నేను ఇంత సంపాదించాను, ఇంత అనుభవిస్తున్నాను. అంటే కర్తృత్వం భోక్తృత్వం కనుక నువ్వు పెట్టుకుంటే అహంభావన పెరుగుతూ ఉంటుంది. నీకు కొంతమంది అంటాం, నేను ఇంత సంపాదించాను, ఇంత అనుభవిస్తున్నాను, ఏం చేస్తున్నాను, లేదా ఇంత దానం చేశాను, ఇంత ధర్మం చేశాను అని నేను ఎక్కువ వాడతాను. ఈ నేను వాడి గురించి పెరిగిపోతా ఉంటుంది. ఇలా నేను యొక్క వాడకం తగ్గించు. ఈ నేను ఈ ఇండివిజువల్ ఐ, ఈ పర్సనల్ ఐ, బాడీ బోండ్ ఐ, ఈ ఫాలోవర్స్ ఐ, ఆర్టిఫిషియల్ ఐ, దీని యొక్క వాడకం నువ్వు తగ్గించు. సర్వసానికి చిన్న పిల్లలు మరియు చచ్చిపోయి ముసలాడ వరకు నేను నేను మాట్లాడటం నేను నేను అంటా ఉంటారు. ఆ నేను యొక్క వాడకం తగ్గించి దాంతో తాదాత్యం నువ్వు తగ్గించుకో. నీ పునర్జన్మలకు కూడా కారణం అని, మరి ఏం పని చేసినా నిన్ను మర్చిపోయే పని చేయి, ఆ నేను మర్చిపోయే పని చేయండి. అహంకారంతో నువ్వు పని చేస్తే నీకు పుణ్యం వస్తుంది, కానీ చిత్తశుద్ధి కలదు. అహంకారం లేకుండా పనిచేస్తే నీకు పుణ్యం వస్తుంది, నీకు చిత్తశుద్ధి కూడా కలుగుతుంది. నీకు ఎప్పుడైతే చిత్తశుద్ధి కలిగిందో మోహం నశిస్తుంది, మోహం నశించినట్టు నీకు మోక్షం వస్తుంది. ఎవరైతే జ్ఞాన సముపార్జన చేయడు, వాడు ముక్కులో దారి తిరుగుతున్నప్పుడు వాడు నడుస్తున్న శవంతో సమానం అని చెప్పి గౌతమ బుద్ధుడు జ్ఞానానుభవం కలిగాక, బ్రాహ్మణస్థితి పొందాక, భగవంతుడు బ్రహ్మానుభవం పొందాక, ఆ మనోమూలం తెలిసాక, ఆ చైతన్య స్థాయి వాడు అందుకున్నాక ఒక నెల రోజులు చూచి మానేశాడు. జ్ఞానం ఉన్నవాళ్ళకి నా మాటలు అక్కరలు, జ్ఞానం లేని వాళ్ళకు కూడా నా మాటలు అక్కరలు. నన్ను బోధించటం ఎవరికైనా మౌనంగా ఉండిపోయాడు. అసలు జ్ఞానం సంపాదించాలని దృష్టి లేని వాడికి నేను చెప్పిన వాడు రెండు, అయితే వాడికి నా మాటలు అక్కర్లేదు. ఇప్పుడు మీరు ఎవరైనా బ్రహ్మానుభవం పొందిన వాళ్ళు ఉంటే ఆల్రెడీ మీరు రేడియో సోర్స్ అయ్యి ఉంటే మీకు నా మాట్లాడతారు. ఇంకా నేను మాట్లాడటం ఏంటికి, నెలలో ఉండిపోయాడు, లేదా బుద్ధ, లేదా భీష్య, అలా మౌనంగా ఉండిపోతే ఒక నెలలోకి అతని హృదయం గురించి ఒక అంతర్వాణి వచ్చింది, తన హృదయం గురించి ఒక వాణి అతనికి వినపడింది. లేకపోతే మీరు బాగుంటారు విన్న వాళ్ళ మాట ఏంటి. కొంతమంది జిజ్ఞాసులు ఉంటారు, అంటే వాళ్ళు ఇంకా జ్ఞానులెవరు జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నంలో ఉంటారు, అంటే బోర్డర్లో ఉంటారు. వాళ్ళు అజ్ఞానం సంబంధించిన పార్టీ కాదు, జ్ఞానికి సంబంధించిన పార్టీ కాదు. అంటే నువ్వు జ్ఞానం సంపాదించాలనేటువంటి కోరిక కాంక్ష ఉన్న వాళ్ళకి, ఆ జిజ్ఞాసులకు నువ్వు చెప్పిన మాటలు ఉపయోగపడతాయని చెప్పి బోధించడం ప్రారంభించిన వాళ్ళని గురించి అంతర్వాణి వచ్చింది. జ్ఞానుల మాట ఎదురై, అజ్ఞానుల మాట ఎదురై, మరి జిజ్ఞాసులు బోర్డర్లో ఉన్నారు. వాళ్ళు జ్ఞానం సంపాదించడానికి ఆతృత ఉంటుంది, వాళ్ళకి గైడెన్స్ కావాలి, మోక్షం పొందాలనే కాంక్ష ఉంటుంది. ఓ పక్కన వృద్ధికి వెళ్ళారు, వాళ్ళకి గైడెన్స్ కావాలి. అందుచేత వాళ్ళకు నువ్వు చెప్పే మాటలు ఉపయోగపడతాయి అని చెప్పి టీచ్ చేయటం ప్రారంభించండి. మన హృదయంలోంచి హృదయంలో ఉన్న కంట్రోలర్, హృదయంలోనే ఈశ్వరుడే అంతర్వాణి ఆయనకి వినపడింది, లోపలి నుంచి వినపడింది. అప్పటి నుంచి బెనారస్లో ఉన్నటువంటి సారనాథ్ ఫస్ట్ టీచింగ్ అక్కడ ప్రారంభించాడు. భగవంతుడు ఉన్నాడా లేడా అంటే మౌనంగా ఉండేవాడు కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకున్నాడు, పునర్జన్మను ఒప్పుకున్నాడు, నిర్వాణ స్థితిని ఒప్పుకున్నాడు, కానీ మోక్ష స్థితిని ఒప్పుకున్నాడు, స్వర్గరాజ్యాన్ని ఒప్పుకున్నాడు, కానీ భగవంతుడు ఉన్నాడా లేడా అంటే మటుకు అలా మౌనం వహించేవాడు. దానికి ఒక కారణం ఉంది, దానికి కారణం గౌతమ బుద్ధుడే చెప్పాడు. ఎవరైనా నన్ను బాణం పెట్టి కుట్టారనుకోండి, బాణం పెట్టి కుట్టిన వెంటనే రక్తం కారుతూ ఉంటుంది. ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను బాణం తీయండి, దక్షగా బాణం తీయండి, నా కట్టు కట్టినా అని అంటాను, కానీ ఈ బాణం చేయమంటే మానేసి, ఈ కట్టు కట్టమని అడగటం మానేసి, ఈ బాణం ఎవడు వేశాడు, ఏ ఊరు వాడు వేశాడు, ఏ కులం వాడు వేశాడు, ఈ బాణం ఏ టైంలో వేశాడు, ఇటువంటి ఆ పేషెంట్ అడుగుతాడా, ముందు లేకపోతే బాణం తీసేమని అడుగుతాడా. అది తగ్గిన తర్వాత అటువంటి విచారణ చేస్తాడు ఈ బాణం వేసేవాడు, కానీ ముందాడు బాణంతో బాధపడుతున్నప్పుడు రక్తం ప్రవహిస్తున్నప్పుడు ఆ వేసిన వాడి గురించి ఆలోచించడు, ముందు తన బాధలోంచి తన సఫరింగ్ గురించి విడుదల పొందడానికి చూస్తాడు. అదేవిధంగా ముందు నీ దుఃఖం గురించి నీ అశాంతి గురించి బయటపడటానికి ముందు ప్రయత్నం చేయండి, తర్వాత దేవుడి విషయం ఆలోచిందా అన్నాడు బుద్ధుడు. భగవంతుడి మీద కనుక మనకు భక్తి కనుక కలిగి ఉంటే, భగవంతుడి మీద సజీవమైన కనుక విశ్వాసం కనుక మనకుంటే, అంటే మనకుంటే దానికి ఒక ఆచార్యులు గారు ఒక మాట చెప్పారు, దానికి ఉదాహరణ ఒక మాట చెప్పారు. అంటే ప్రారంభంలో అనుభవిస్తున్నప్పటికీ నీ దేహ ప్రారంభంలో ఏదున్నప్పటికీ నీకు కనుక భగవంతుడి మీద సజీవమైన విశ్వాసం ఉంటే, ఎవరైనా నిన్ను కొట్టాలని ఒక బాణం విడిచిపెట్టాడనుకో, నిన్ను సంపడానికి ఎవడైనా బాణం విడిచిపెట్టాడనుకో, ఆ బాణానికి ఒక పెద్ద రాయి అడ్డొచ్చిందనుకో, ఆ బాణం నీకు తగలదు, ఆ రాయిడి తగిలి ఆ బాణం పడిపోతుంది. అదేవిధంగా ప్రారంభం ప్రకారం నీకు ఏదైనా చెడ్డు వచ్చినప్పటికీ ఈశ్వరానుగ్రహమే కంటే అనుగ్రహానికి ఆ బాణం తగిలి బాణం వెనకపోతుంది అనిపోతుంది. ఆచార్యస్థానం మహాత్మా గాంధీ గారు ఒకసారి భీమవరం ఇచ్చారు, బాపూజీ నీ ముఖం చూస్తుంటే నీ పాదాలను ఒకసారి ముట్టుకోవాలండి, నీ పాదాలను ఒకసారి తాకాలండి అని బాపూజీని భీమవరం అడిగారు. ఒకరు బాపూజీ దగ్గరకు వచ్చింది. అప్పుడు బాపూజీ అన్నారు, అందరూ నా పాదాలు పట్టుకుంటేనే భారతదేశం సంచారం ఎలా చేయగలను, మీరు పట్టుకోవాల్సింది నా పాదాలు కాదు, నా అనుసరించండి, నేను చెప్పినట్టు మీరు నడవండి, నా యొక్క అడుగులు మీరు పట్టుకోవటం కాదు, నా యొక్క పాదాలను మీరు పట్టుకోవటం కాదు, నా అడుగు జాడల్లో కనుక మీరు నడిస్తే నేను దేశ స్వాతంత్రం కోసం కృషి చేస్తాను, కాబట్టి మీ సహకారం నాకు ఉంటే తొందరగా దేశానికి స్వాతంత్రం వస్తుంది, నా పాదాలను పట్టుకోవటం కాదు ఇప్పుడు మీరు చేయవలసింది, నా అడుగు జాడల్లో మీరు నడవటం కావాలి, నిజంగా తనకు వచ్చిన వాళ్ళందరూ నా పాదాలు పట్టుకుంటే ఈ దేశాన్ని నేను ఎలా సంచారం చేయగలను, మీరు నియమైన ఫోన్ అంటే ముందు మీ రూప బుద్ధి పెంచుకోకండి, మీ నామ బుద్ధి పెంచుకోకండి, ఈ రూపం మీకు వచ్చిన తర్వాత ఎవరో పేరు పెట్టారు, మిగతా రూపంతో తాదాక్ష్యం పొందుతున్నారు, నామంతో మీరు తన ఆ పేరుతో మీరు తాదాక్ష్యం పొందుతున్నారు, ఎవరో ఎవరో పెట్టిన పేర్లు ఈ కల్పించుకున్న పేర్లు అంటే ఈ పేర్ల మీద ఈ పేరు దగ్గర ఈ రూపం దగ్గర ఈ నామం దగ్గర మీరు ఆగిపోకండి, కర్తృత్వం తగ్గించుకోండి, ఇది నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను నా వల్ల అవుతున్నాయని భావన తగ్గించుకోండి, ఇదంతా భగవంతుడి వల్ల జరుగుతుంది, ఆయన అనుగ్రహం లేకపోతే మనం ఏమీ చేయడం, ఇదంతా ఆయన అనుగ్రహమే. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండు, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండు, అతిగా తినవద్దు, బాగా తక్కువగా తినవద్దు, నీ తత్వాన్ని బట్టి నీ ఆకారం బట్టి సరిపడే తిను, ఎక్కువగా తినకు నీ దేహం మెయింటైన్ చేయడానికి అలాగే సరిపడుతుంది. ఆహార నియమంలో మనస్సుకు పవిత్రత వస్తుంది, మనస్సుకు పవిత్రత ఎప్పుడైతే కలిగిందో దానికి అంతర్దృష్టి వస్తుంది, దానికి అంతర్దృష్టి ఎప్పుడైతే వచ్చిందో లోపం ఆనందం నీ చేతికి అందుతుంది. ఈ హృదయంలో ఆ ఎంతో బంగారం ఉంది, ఆనందం అనే బంగారం, శాంతి అనే బంగారం, మోక్షం అనే బంగారం ఈ హృదయంలో ఉంది, ఈ అహంకారం అనే మట్టి కొంచెం ఆ బంగారం పైన ఉంది, ఈ మట్టిని చేతితో తీసి అవతల పడేశారు, నీ హృదయంలో ఉన్న బంగారం నీకు అందుతుంది, నీ హృదయంలో ఉన్న బంగారం, బంగారం ఎక్కడ లేదు నీ హృదయంలో ఉంది, కానీ అహంభావన అనే మట్టి కొంచెం పైన పూశారు, అంటే లోపల బంగారం అనేది అంత మట్టి అని నీకు అని అనుకుంటున్నావు, నీ చేతుడు కాస్త ఆ మట్టిని తొలగిస్తే నీ హృదయంలో ఉంటుంది ఆ బంగారం, ఆ గోల్డ్ అంతా కూడా నీకు అందుతుంది అని ఆచార్య గారు అంటున్నారు. ప్రపంచంలో అనేక ఆకర్షణ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు అనేక ఆకర్షణ ఉన్నాయి, ఒక్క ఆకర్షణ చాలు నీ మనసును బయట గెంతుకు వచ్చేయటం అది ఆచార్య వారు చెబుతున్నారు. మిగతా ఇంద్రియాలన్నీ కంట్రోల్ ఉన్నప్పటికీ ఒక్క ఇంద్రియం యొక్క ఆకర్షణకు లోబడిపోయినా సరిపోతుంది, నువ్వు పతనం అయిపోవడానికి నువ్వు చచ్చిపోవడానికి వంద రోగాలు అక్కర్లేదు, ఒక రోగం సరిపోతుంది. ఆచార్య గారు చెబుతున్నారు, ఎంత ప్రేమగా బోధిస్తున్నారో చూడండి, మనం బాగుపడాలని, మన చైతన్య స్థాయి పెరగాలని, మన జ్ఞానం సంపాదించుకోవాలని, మనందరం కూడా బ్రహ్మానుభవం పొందాలని, ఆనందంలో ఆనంద స్రవంతులు ఐక్యం కావాలని, అజ్ఞానంలో కాదు జ్ఞానంలో ఐక్యం కావాలని, దుఃఖంలో కాదు ఆనందంలో ఐక్యం కావాలని, అశాంతిలో అశాంతి సముద్రంలో ఐక్యం కావాలని ఆచార్యుల వారు చెబుతున్నారు. ఏం మన ఆనంద సముద్రంలో ఐక్యం చేయటం కోసం అని చాలా డీటెయిల్గా వివరంగా చెబుతున్నారు. అన్ని ఇంగులు అయిపోయి ఇంకా ఇంగులు కాని వస్తువు సృష్టిలో ఒకటి ఉంది, అది బ్రహ్మము నీ వృద్ధంలో. ఆ బ్రహ్మం ఎక్కడో ఉందనుకోకు, నీ వృద్ధంలోనే ఇంగులు కాని వస్తువు ఒకటి ఉంది, దాన్ని ఎవరు ఇంగులు చేయలేడు. ఇంచుకంటే మాటకి మనస్సుకి అది ఉండదు, అనుభవానికి మాత్రమే అది అందుతుంది. అది అనుభవిక వైద్యం. ఒక అది కూడా నువ్వు అనుభవంలోకి వచ్చినప్పటికీ దాని గురించి కరెక్ట్ గా నువ్వు దాని గురించి ఉన్నది ఉన్నట్టుగా నీ నోరు తొలి చెప్పడానికి అవకాశం లేదు. అంటే దక్షిణామూర్తి అంటున్న వాడు కూడా మౌనం వర్ణించాడు. ఆ వస్తువు గురించి చెప్పలేక జ్ఞాని కూడా తన హృదయంలో తన పొందిన అనుభవాన్ని చెప్పడానికి పూర్తిగా చెప్పలేడు. నూటికి నూరు పాలు అనుభవాన్ని చెప్పలేడు. అతని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఒక అనుభవంతో అనుభవం చెప్పగలడు, కానీ నూటికి నూరు పాలు జ్ఞాని కూడా చెప్పలేడు. అలా చెప్పేది కాదని మరి దక్షిణామూర్తి మౌనం వర్ణించాడు. కృష్ణార్జును అంటారు, కృష్ణార్జును అంటే అర్జున్ అంటే కృష్ణుడు, కృప అర్జునుడు అంటే కృషి. ఆ కృషి కృప అన్నప్పుడే మనకు పనిమేర వరకు దాని మన కృష్ణార్జునుల సలహా ఇదనే పనిమేర వరం అంటే ఇద్దరు అవసరమే మనకి. కృష్ణుడి యొక్క సహాయం అవసరమే, అర్జునుడి యొక్క సహాయం అవసరమే. అక్కడ అర్జున్ ఏంటంటే కృష్ణుడు అంటే కృప, అర్జునుడు అంటే కృషి. నువ్వు కృషి చేయిస్తే నీకు నీ కృషి చేస్తే కృప కలుగుతుంది, అప్పుడు నువ్వు చేసి ఈ పని నెరవేరుతుంది. ఒక కృషి లేదని కృషి లేదనుకోండి ఒక కృప వల్ల నెరవేరదు, ఒక కృప లేదనుకోండి ఒక కృషి వల్ల నెరవేరదు. ఒక పని సఫలీకృతం అవటానికి కృషి అవసరమే, ఆ కృప కూడా అవసరమే. కృష్ణుడు కృపకు గుర్తు, అర్జునుడు కృషికి గుర్తు. అంటే నీకు ఆ కృషి కృప ఉంటేనే నీకు ఆ జీవిని సంపాదించగలవు. రెండు అవసరమే. అంటే నువ్వు కృషి చేయి, దేవుని అనుగ్రహం నీకు దానంతో అదే వస్తుంది. నువ్వు శ్రద్ధగా శ్రవణం చేయటం వల్ల కొన్ని మాట్లాడినా నీకు గుర్తుంటాయి, కొన్ని మాట్లైనా ఆ గుర్తుంటాయి. ఇక్కడైతే మీరు ఆ మాటలను కొన్ని మననం చేస్తే రాబోయే జన్మలో కూడా దాని యొక్క అనుభవం నీకు తెలుస్తూ ఉంటుంది. ఒక ఈ మాటల యొక్క రుచి, ఈ మాటల యొక్క రుచి, ఆ శబ్దం యొక్క ప్రయోజనం ఒక ఈ జన్మలో మీకు తెలియకపోయినా ఈ శ్రద్ధగా మీరు విని ఉంటే రాబోయే జన్మలో కూడా ఈ శ్రవణం మీకు పనిచేస్తుంది. స్వామి వివేకానంద ఇంకో నాలుగు రోజుల నుంచి శరీరం విడిచిపెడతాడనగా ఆయన స్నేహితుడు ఒక ఆయన వచ్చాడు. స్వామి వివేకానంద ఆరోగ్య పరిస్థితులను చూసి కన్నీళ్ళు కార్చాడు. అప్పుడు మరి దేహం పుట్టింది, పుట్టిన దేహం మరణిస్తుంది, అనేది సహజం, ఇది న్యాచురల్. చుట్టూ ఆకు పండిన తర్వాత ఆకు ఏదైతే రాలిపోతుందో ఈ దేహం పుట్టడం దేహం మరణించడం ఇది న్యాచురల్, సహజంగా జరిగిన దాని గురించి దుఃఖపడక్కర్లేదు. నేను ఈ శరీరం గురించి కాదు దుఃఖపడవలసింది. నేను చెప్పిన మాటలను మరిచిపోకుండా వాటిని ధ్యానించింది. ఆ జీవితం పొడుగానికి ఏదైతే బోధించానో ఆ బోధించిన విషయాన్ని మరణించింది. నేను చెప్పిన మాటలు మరుపు రాకుండా నువ్వు చూసుకో, నువ్వు చేయవలసిన పని అది, నువ్వు దుఃఖపడవలసింది. ఈ దేహం గురించి నువ్వు దుఃఖపడవలసిన పని లేదు, అది పుట్టింది కాబట్టి మరణిస్తుంది. శీతాకాలంలో చలి వస్తుంది, వేసవకాలంలో ఎండ వస్తుంది, వర్షాకాలంలో వర్షం కురుస్తుంది, అది సహజం, అది ఋతువుల యొక్క ప్రభావం. అదేవిధంగా దేహం పుట్టింది, ఆ దేహం ముసంభవుతుంది, ఆ దేహం మరణిస్తుంది. ఈ సహజమైన విషయాల గురించి దుఃఖపట్టడం అనవసరం. నా జీవితం పొడిగిన దేని గురించి, ఏ విషయం గురించి నేను బోధించాను, దాన్ని మనసులో పదిలంగా పెట్టుకుని దాని గురించి మననించండి, ధ్యానించండి. ఆ మాట ధ్యానం చేయి. ఆ మాట యొక్క ప్రయోజనం నీకు తెలుస్తేనే కానీ దాన్ని ధ్యానం చేయాలన్న బుద్ధి కూడా నీకు కలగదు. ఏదైనా ఒక శబ్దమైనప్పుడు దాని ప్రయోజనం మనకి తెలియాలి. వివేకానంద చెప్పిందంటే శబ్దం యొక్క ప్రయోజనం నీకు తెలుస్తేనే ఆ శబ్దాన్ని పట్టుకుని, ఆ శబ్దాన్ని పట్టుకుని అందులో అంతరంతో అవుతావు. ఏ విషయం ప్రతిపాదించడానికి ఆ శబ్దం చెబుతున్నారో ఆ శబ్దం నువ్వు గ్రహించినప్పుడు ఆ శబ్దం బరువు, ఆ శబ్దం తోకము నీకు తెలుస్తుంది. నీకు అవగాహన శక్తి లేనప్పుడు, నీకు అర్థం చేసుకునే శక్తి లేనప్పుడు, నీ బుద్ధి సూక్ష్మ బుద్ధి కానప్పుడు, నీకు సటిల్ ఇంటలెక్ట్ లేనప్పుడు, నీకు పవిత్రమైన మానసం లేనప్పుడు, నువ్వు శబ్దం విన్నా దాని ప్రయోజనం మటుకు నీ గుండెకు తాకదు. నువ్వు భగవద్గీత రోజు చదివినా అనుదినం పారాయణం చేసినా ఆ శబ్దం యొక్క విలువ నువ్వు తెలియకపోతే బ్రాహ్మణ కాదుతో సమానం. అయితే ఆ శబ్దం యొక్క ప్రయోజనం కూడా నీకు తెలిసి ఉండాలి. నీ మనస్సు బాహ్యంలోకి వచ్చేయటానికి, ఈ లోకంలోకి వచ్చేయటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ కారణాలకు ఒక మూల కారణం ఉంది. ఆ మూల కారణం ఏంటని అహంభావం అంటే మనకు అజ్ఞానం లేదు, బుద్ధి చెబితే గుర్తు. దేహం లోపల నేను ఉందనుకుంటాను, దేహం బయట ప్రపంచం ఉందనుకుంటాడు, ఎక్కడో దేవుడు ఉన్నాడనుకుంటాడు. ఇది అజ్ఞానానికి గుర్తే. మూడు తానైన వాడికి వాడికి ఇంకా ఆకర్షణ అంటూ ఏమీ ఉండదు. వాడికి ఆకర్షణ అంటూ ఏముండదు. ఎంచటంటే మిమ్మల్ని చూస్తే నాకు భయం వేయచ్చు, నన్ను చూస్తే నీకు భయం ఇచ్చు, నన్ను చూసి నాకు భయం లేదు, నన్ను చూసి నాకు నన్ను చూసి నాకు కోరిక కలగదు, నన్ను చూసి నాకు భయం లేదు. ద్వైతుల నుంచి భయం వస్తుంది, ద్వైతుల నుంచి కోరిక వస్తుంది, వికారాలని ద్వైతుల నుంచి వస్తాయి. అద్వైతాన్ని పంపుతుంది వాడికి వికారాలు తోటపడి. మీకు అనేక ఆకర్షణలు ఉండొచ్చు, అనేక వికారాలు ఉండొచ్చు, అనేక గుణాలు ఉండొచ్చు. అనేటికి ఏమిటి, అనేటికి ఏంటి, ఈ లోపల అంటే అహంభావమే కారణం. అహంభావంలోంచి ఆకర్షణలు వస్తున్నాయి, ఈ వికారాలు వస్తున్నాయి, ఈ పాపాలు కోపాలు ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు ఈ అహంభావమే కారణం. ఇంతకంటే మన భగవంతుడు మనకి పురాణాల్లో శాస్త్రాల్లో నామాన్ని చేయమంటే కూడా అహంభావం తగ్గించడం కోసం. మహాత్మా గాంధీ గారి వారు ఈ రామనామాన్ని అరగదీయండి. రామనామాన్ని ఒకసారి అంటే సరిపోదు, రెండుసార్లు అంటే సరిపోదు, దాన్ని అరగదీయండి. రాముడు ఒక దశరథుడు కుమారుడేమో, కుమారుడు మాత్రమే కాదు ప్రపంచంతో వ్యాపించిన పరబ్రహ్మం కూడా ఆయనే. గాంధీ గారు చెప్పిన మాటది, రాముడంటే ఒక దశరథుడు కుమారుడు అనుకుంటున్నారేమో, అది దశరథుడు కుమారుడే కాదు ప్రపంచంతో వ్యాపించినటువంటి బ్రహ్మం కూడా ఆయనే. ఆయన అరగదీయండి. ఎవరిని లోపల అరగదీయండి, మీ మనస్సులో అరగదీయండి. ఈ మనస్సులో అరగదీస్తే ఆ రామనామం మీ పనికిరాని వికారాన్ని, మీ పనికిరాని గుణాన్ని, మీ లోపల ఉంటుంది పని ఉపయోగం చెత్తంతో బయట దింపేస్తుంది. ఆ నామాన్ని ఏదో కాలక్షేపం కోసం ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి రామకృష్ణ అంటే సరిపోదు, దాన్ని అరగదీయండి. అరే నామాన్ని అరగదీయగా అరగదీయగా మీకు ఆ హృదయంలో ఉన్న రాముడు అందటం కోసం విరుద్ధంగా ఏ విషయాలైతే ఉన్నాయో ఆ విషయ చింతల్ని ఆ నామని బయటికి గింటుకొచ్చేస్తుంది. మీ లోపల అక్కర్లేని విషయాల్ని తట్టిస్తుంది అది. మీకు ధనం ఉండొచ్చు, మీకు చదువు ఉండొచ్చు, మీకు అధికారం ఉండొచ్చు, కానీ వాటిని ఆ ధనం పేరు మీద, ఆ చదువు పేరు మీద, అధికారం పేరు మీద అహంభావం పెరగకూడదు. ఈ దేశం ఎంత నిజమో నీ చదువు, నీ ధనము, నీ అధికారం కూడా అంతే నిజం. ఆ వాటిలంతా ఈ చెడ్డవి కాదు. వాటిని పేరు మీద నీ అహంభావన పెరగకూడదు. వాటి అహంభావన పేరు మీద, అజ్ఞానం పేరు మీద నీ స్వరూపాన్ని విడిచిపెట్టి ఎంత దూరం వెళ్ళిపోయావు, అంత దూరాన్ని మరి వెనక్కి రావడానికి కానీ ఏడాది జన్మలెత్తి నీకు కృషి చేయవలసింది. నీకు ఏడాది జన్మలెత్తి నువ్వు కృషి చేయవలసింది, లేకపోతే వెనక్కి రావడం అని నీ సోర్స్లోకి నువ్వు రాలేవు, నీ స్వస్థలంలోకి నువ్వు రాలేవు. సూర్యాంగ స్వామి హైజని కనెక్షన్ ఇక్కడ ఇచ్చేయో మీరు ఇన్నాటిని పాల్గొడ్ ఆఫ్ లిబరేషన్ సోదర మహాశయారా, సోదర మహాశయారా, మీకు మీ మతం ఏదైనా, మీ గురువులు ఎవరైనా, మీ ఆచారం ఏదైనా, మీరు చదువు ఉండొచ్చు చదువు లేకపోవచ్చు, ధనం ఉండొచ్చు ధనం లేకపోవచ్చు, మీరు ఏ కులమైనప్పటికీ, అంటే ఇక్కడ ఆచార్యులు గారు ఏం చెబుతున్నారంటే మీరు పేద కులంలో పుట్టినప్పటికీ అహంభావంతో అనుబంధం ఉంటే మీరు మోక్షాన్ని ఆశించొద్దని చెబుతున్నారు. మేము చాలా పెద్ద కులంలో పుట్టాం, మా గోత్రం చాలా పెద్ద గోత్రం అని చెప్పి మోక్షం వస్తుందని మీరు ఎవరు అలా అనుకోవద్దు. మోక్షానికి గోత్రానికి కులానికి ఏమీ సంబంధం లేదు. దీనికి అంచేది మీరు దీనికి ఏమీ సంబంధం లేదు. దానితో అహంకారంతో అహంభావంతో మీకు అనుమానంతో సంబంధం ఉన్నా మీకు మోక్షం రాదు, మీకు జ్ఞానం కలగదు, మీకు చైతన్య స్థాయి పెరగదు, అంటే మీకు ఆనందం తెలియదు, ఆనందం అందదు. మీరు బాగా అర్థం చేసుకోండి. అంటే ధనం వల్ల భోగం వస్తుంది, ధనం వల్ల ఏమొస్తుంది భోగం వస్తుంది, జ్ఞానం వల్ల సుఖం వస్తుంది. దాని మీ అహంభావం విడిచిపెట్టకుండా ఏదోసారి వ్రతాలు చేశాం, నదుల్లో మునిగాం, జపాలు చేశాం, ఈ తపాలు చేశాం, ఇవన్నీ చేశాం, ఆ జపం చేసే జపాలో తెలుసుకోకుండా మేము జపాలు చేశాం, తపాలు చేశాం, మేము ఏదో వ్రతాలు చేశామని లోపల అహంభావాన్ని దాచుకుని అహంభావంతో అనుబంధం పెట్టుకుని అహంభావాన్ని గుర్తించుకుంటూ అహంభావాన్ని ఏ జన్మ కాదు అని అశుభ్రంగా అలంకరించుకుంటూ బయటికి ఎంత మీరు గొప్ప పనులు చేసినప్పటికీ లోపల కనుక మీరు అహంభావాన్ని కనుక దాచుకుంటే మీకు మోక్షం ఇచ్చే, మోక్షం రాదు, మోక్షం ఇచ్చే అవకాశం కూడా లేనే లేదు. మోక్షం ఎలాగ రాదు, దాని జాడ కూడా వెళ్ళలేదు. అలా అవకాశం మోక్షం వస్తుందని హోప్ కూడా వదిలేయండి, ఆశ కూడా వదిలేయండి. లోపల అహంభావం మీరు దాచుకుని దాన్ని పోషించుకునే పనులు చేస్తూ అహంభావాన్ని ఫీడ్ చేసుకోవడానికి పనులు చేస్తూ మోక్షాన్ని మీరు ఆశించకండి, ఆశించినది రాదు. మోక్షాన్ని అపేక్షించకండి, మీరు అపేక్షించినది రాదు. లోపల మీకున్న అనుబంధం దానితో ఉన్నంతకాలం మీకు మీరు సాధన చేసినా చేయకపోయినా మీరు మీరు బాగా సాధన చేస్తున్నారనుకోండి, సాధన పేరు మీద మీ అహంభావాన్ని పెంచుకుంటున్నారనుకోండి, దానివల్ల కూడా మీకు ప్రయోజనం లేదు. ఈ జపం చేసేవాడు ఎవడు, ఈ ధ్యానం చేసేవాడు ఎవడు, ఈ మాటలు చెప్పేవాడు ఎవడు, ఈ ఆనందించినవాడు ఎవడు, ఈ కూర్చున్నవాడు ఎవడు, ఇది ఎవరు ఒకడు లోపలి విచారణ చేసి నేను ధ్యానం చేస్తున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను, తెల్లారుగా ఉండి 2 గంటలు వేసాను, నేను ధ్యానం చేస్తున్నాను, ధ్యానం చేస్తాను అని ఎవడు? మాకు రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి, మాకు రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి, ఏం రోజు ఆ చెప్పి ఆనేవాడు? మీ రోజుకి 4 కోట్లు వేసి భోజనం చేస్తున్నాయని చెప్పి ఆనే ఇచ్చేవాడెవడు? ఇచ్చేవాడెవడు? ఆ జపం చేసేవాడు, ఆ ధ్యానం చేసేవాడు, ఆ విచారణ చేసేవాడు? ఆడు చిరక పట్టుకుంది ఇక్కడ తీకాకర్కాడు మోక్షం అలా నాడు. మేము చాలా గొప్ప పనులు చేస్తున్నాం అని చెప్పుకుని ఆనేవాడు వాడే సైతాను. వాడు నీవు మోక్షానికి దారిపడు, వాడు మోక్షానికి దారిపడు అంటే వాడు తిరిగితేనే కానీ నీకు బహుమానం కలిగితే బ్రాహ్మణ స్థితి కదా. ఆడెవడు? అధ్యానం చేసేవాడు ఎవడు? అజపం చేసేవాడు ఎవడు? అత్యనేవాడు ఎవడు? అత్యేవాడు ఎవడు? కబుర్లు చెప్పేవాడు ఎవడు? వాడెవడు? వాడెవడు అయ్యా? వాడు ఎక్కడి నుంచి బొద్దుపించి అది ఎక్కడి నుంచి బొద్దించి శిరస్సులో ప్రచురించనిపిస్తున్నాడు. భాష్యం చేయాలని కొన్ని గొప్ప పనులు చేస్తావు, నాకు గొప్ప పనులు చేస్తే నీకు పుణ్యం ఇస్తాడు, కానీ నీకు జ్ఞానం కలగదు, మోక్షం కలగదు. ఆ పుణ్యం అనేది ఇస్తే పోతుంది, ఆ పుణ్యం అనేది ఇస్తే పోతుంది అంటే నీకు అహంభావంతో నీకు ఏమాత్రం చుట్టడం ఉందా? అహంభావంతో ఏమిటో నీ ఏమాత్రం అనుబంధం ఉందా? నీకు మోక్షం రాదు కదా, అవకాశాలు కూడా లేదు. మోక్షం రాదని చెప్తే పర్వాలేదు, అసలు అవకాశమే లేదు. అసలు ఆచార్యులు ఎవరు అంటున్నారు? అసలు అవకాశాలు నీకు, అవకాశాలు కూడా నీకు రాదు. As a woman free from the dragon shines in her own glory, so one being free from this ego attains his real self. చంద్రగ్రహణం మీరు చూశారు కదా, చంద్రుడికి గ్రహణం పడుతుంది. ఆ గ్రహణం చంద్రుడిని విడిచిపెట్టేశాక చంద్రుడు ఎంత పూర్ణంగా ప్రకాశిస్తాడో. ఈ అహంభావనే గ్రహణం పట్టింది మనందరికీ, ఈ అజ్ఞానం అనే గ్రహణం పట్టింది, ఈ దేహబుద్ధి పట్టింది, ఈ నేను అందరూ బుధా నేసు తిరుగుతున్నారు, ఆ నేను కాకపోయినా నేను బుధా నేసు తిరుగుతున్నావు, ఆ నేననే గ్రహణం నీకు పట్టింది, ఆ నాది అనే గ్రహణం నీకు పట్టింది. అందులోంచి కనుక నువ్వు బయటకు వస్తే ఆ గ్రహణంలోంచి విడిపడ్డ ఆ చంద్రుడు ఎలాగైతే పూర్ణ చంద్రుడు ఎంత చక్కగా ప్రకాశిస్తాడో అంత చక్కగా నీకు అహంభావనే గ్రహణంలోంచి బయటకు వస్తే అటువంటి ప్రకాశం నీకు కలుగుతుంది. అందరికీ నీకు శాంతినిస్తావు, చక్కటి వినయం ఇస్తావు, నీ ద్వారా ఎంతో మంది బాగుపడతారు, వాళ్ళ చైతన్య స్థాయి పెరిగిపోతుంది. అరుణాచలం గురించి భగవాన్ ఏం చెప్పారు? జన్మార్గంలో జ్ఞాన మార్గంలో ఎవరైతే ప్రయాణం చేశారో వారు ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా చెంతక లాక్కుంటుంది. చెంతకి అది లాక్కుంటుంది, చెంతక చేర్చుకుంటుంది, ఆ స్థిరపరుస్తుంది, ఆ భక్తిని నేర్పి ముక్తిని ఇస్తుంది. ఏం అక్కర్లేదు, మన మాటలు రాగదేశాలతో కూడి ఉంటాయనుకోండి. అర్థం మనం మాట్లాడే మాటలు ఇష్ట ఇష్టాలతో రాగదేశాలతో కూడి ఉంటాయనుకోండి, మన అనుభవం పెరిగిపోతాం. మాటలు ఏముందనుకోకండి, రాగద్వేషాలు ప్రేరణ కారణంగా మనం మాట్లాడుతున్నాం అనుకోండి, దానివల్ల కూడా అజ్ఞానం పెరిగిపోతుంది. మాట ఎలా ఉండాలి? జంతుడుగా ఉండాలి. ఎలా ఉండాలి? జంతుడుగా ఉండాలి, సీరజుడిగా ఉండాలి, కాల్చరుడిగా ఉండాలి. మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి? నార్మల్గా ఉండాలి, జంతుడుగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. ఆ మాట్లాడేవాడికి ఆ మాట ఉపయోగపడాలి, మీకు ఉపయోగపడాలి. ఆ మాట ద్వారా మన భావన చక్కగా వ్యక్తం కావాలి, మన భావన చక్కగా వ్యక్తం కావాలి. ఎవరి వాళ్ళకి హక్కగా మాట్లాడకూడదు, ఎదటి వాళ్ళకి మనం అర్థమయ్యేలా మాట్లాడాలి, కానీ ఎవరి వాళ్ళు ఫీలింగ్ హక్కగా మనం మాట్లాడతాం. దేహంతో, నీ గుణాలతోటి, లేదా నీ తెలివితోటి, నీ బుద్ధితోటి, ఈ ప్రకృతి విషయాలతో ప్రాధాన్యం పొందటం నీకు అజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అజ్ఞానం పెరుగుతూ ఉంటుంది అనేది కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆఫ్ దట్. ఏ విషయంతో అయితే నువ్వు ప్రాధాన్యం పొందుతున్నావో దాంతో ఏడు పడకపోతే, దాంతో నువ్వు విడుదల పొందకపోతే, దాన్ని కనుక నువ్వు నాశనం చేయకపోతే నీకు జ్ఞానం కలగదు. ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిస్ట్రాక్షన్స్, బయట యొక్క ఆకర్షణతో సంబంధం లేకుండా, ఈ చావురు పుట్టుకలతో సంబంధం లేకుండా, ఈ రుగ్మతలతో సంబంధం లేకుండా, హెచ్చుతగులతో సంబంధం లేకుండా, అప్సైడ్ డౌన్స్ తోటి సంబంధం లేకుండా, ఒక స్వతంత్రమైన వస్తువు నీ హృదయంలో ఉంది. ఆ వస్తువు నీకు అనుభవంలోకి వచ్చాక నీకు తెలుస్తుంది అనవసరంగా ఎంత దుఃఖపడ్డాను, ఇంక ఏం లేదని సంగతి. మీరు ఒక ఏదైనా ఒక విషయం గురించి మీరు దుఃఖపడుతుంటే, ఏదైనా ఒక విషయం గురించి మీరు బాధపడుతుంటే, ఆ వస్తువు మీకు అనుభవంలోకి వచ్చాక తెలుస్తుంది. తెలియక మనం ఎంత దుఃఖపడ్డాం, తెలియక ఎంత బాధపడ్డాం, ఏమీ లేదని సంగతి. ఆ వస్తువు తెలిసి అది మీకు తెలుస్తుంది. మీ గుణాలతోటి కానీ, చావులతోటి కానీ, పుట్టుకలతోటి కానీ, పంచభూతాలతోటి కానీ, ఈ ప్రకృతి విషయాలతోటి కానీ సంబంధం లేకుండా, ఆకారాలతోటి కానీ, రూపాలతోటి కానీ, నామాలతోటి కానీ, ఏమీ సంబంధం లేకుండా ఒక స్వతంత్రమైన వస్తువు, ఒక శాంతిపూర్ణమైన వస్తువు, ఒక చైతన్యపూర్ణమైన వస్తువు, ఎప్పుడూ ఉండే వస్తువు, అంటే సాగు లేనటువంటి వస్తువు, ఆనందంతో ఉడిసలాడుతున్నటువంటి వస్తువు, తుణికిసలాడుతున్నటువంటి వస్తువు, అది ఎక్కడుందంటే నీ హృదయంలో ఉంది. అది ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. అంటే నువ్వు ఆ వస్తువు వస్తువుని నువ్వు తెలుసుకోవాలంటే, ఆ వస్తువుని తెలుసుకోవాలంటే, ఆ వస్తువుని తెలుసుకోవడానికి ఏదైతే నీకు అడ్డొస్తుందో దాన్ని వేరుతో సహా నువ్వు తొలగించినప్పుడు ఆ వస్తువు నీకు అనుభవంలోకి వస్తుంది. నీ దేహం అనుభవంలో ఉంది, నీ వికారాలు నీకు అనుభవంలో ఉంది, నీ గుణాలు నీకు అనుభవంలో ఉన్నాయి, నీ మనస్సు నీకు అనుభవంలో ఉంది, కానీ లోపల ఉన్న వస్తువు నీకు అది అనుభవం లేదు. నీ దేహం ఏ విధంగా అయితే నీకు అనుభవంలో ఉందో, నీ మనస్సు ఏ విధంగా అయితే నీకు అనుభవంలో ఉందో, లోపల నా సద్వస్తుకుని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అది అనుభవేక వేద్యం. నీ మాటలకు అది అందకపోవచ్చు, నీ గుణాలకు అందకపోవచ్చు, నీ మనస్సుకు అందకపోవచ్చు, కానీ హృదయంలో వస్తువు అనుభవేకవేద్యం. అది అనుభవానికి అందుతుంది, అది అనుభవానికి అది అందుతుంది. మోక్షానికి దేహానికి ఎట్టి సంబంధం లేదు. అంటే మనం అందరం ఏమనుకుంటున్నామంటే దేహం మరణిస్తేనే కానీ మోక్షం రాదని అనుకుంటున్నాం, అలా కాదు. నీ దేహం మరణిస్తుంది, మరణం లేని వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది, మరణం లేని వస్తువుని ఎప్పుడైతే నువ్వు అనుభవంలోకి తెచ్చుకున్నావు అప్పుడు నీకు దేహం కన్నా ఒకటి ఊడిపోయినా ఒకటి. చచ్చిపోవడం అంటే ఏంటి? ఈ ప్రాణం బయటకు పోతుంది అంతే కదా, శరీరంలో ఉన్న ప్రాణం బయటకు పోతుంది. అంటే శరీరానికి చావు రాకముందే ఎవడు ప్రాణమైతే హృదయంలో లయమైందో వాడు మోక్షాన్ని పొందుతాడు. శరీరానికి చావు రాకముందు ఎవడు ప్రాణమైతే హృదయంలో లయం కాలేదో వాడు ప్రాణం ప్రయాణం చేస్తుంది. ఎక్కడ చేస్తుంది? ఆ ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేసి వాడు వాసనకు అనుగుణంగా, వాడి సంస్కారానికి అనుగుణంగా, వాడి తలంపులకు అనుగుణంగా వాడు పుడతాడు. మీకు శాంతి కావాలనుకుంటే, మీకు మోక్షం కావాలనుకుంటే, మీ దేహానికి మరణం రాకముందే మీరు మరణానుభవాన్ని పొందండి. మీరు ఎప్పుడైతే మరణానుభవం పొందారు, మీ లోపల నేయిస్తాడు, మీరు తానుగా వ్యక్తమవుతాడు, నేనుగా వ్యక్తమవుతాడు. దీనివల్ల ఈ భయం వల్ల, లేకపోతే కోరికల వల్ల, లేకపోతే కోపాల వల్ల వచ్చే వికారాలు నీ శరీరంలో కొన్ని కనిపిస్తాయి, అనుభవిస్తున్నావు. అవన్నీ కూడా నువ్వు అనుభవిస్తున్నావు. ఏదైనా వస్తువు నీకు అనిపించాలి కనుక నీకు దొరకదు అనుకో, అది దొరకపోవటం వచ్చే వికారాలు కూడా నీకు తెలుస్తున్నాయి. వికారాలు కూడా నీకు, ఆ వికారాలు కూడా నీకు తెలుస్తున్నాయి. ఇటువంటి వికారాల నుంచి, ఈ ఆకారాల నుంచి నువ్వు స్వేచ్ఛను పొందుతావు. నీ లోపల ఉన్న వస్తువు ఎంతో తెలిస్తే ఇంకా దానికి వికారాలు కొడగాని, ఆకారాలు కొడగాని దానికి లేదు. ఈ బాహ్యమైన వికారాల నుంచి, బాహ్యమైన ఆకర్షణలోంచి, బాహ్యమైనటువంటి డిస్ట్రాక్షన్ నుంచి నువ్వు లోపల ఇంటితో సంబంధం లేకుండా స్వతంత్రమైన వస్తువు ఒకటి ఉంది. ఆ స్వతంత్రమైన వస్తువు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఈ ఆకర్షణలోంచి, ఈ వికారాల నుంచి, ఈ కంపల్షన్ నుంచి, డొమెస్టిక్ కంపల్షన్ నుంచి నువ్వు విడుదల పొందుతావు. అటు నుంచి కూడా నువ్వు విడుదల, చావు పుట్టుకుల నుంచి కూడా నువ్వు విడుదల పొందుతావు. చావు పుట్టుకుల నుంచి కూడా నువ్వు విడుదల పొందుతావు. అది స్వతంత్రమైన వస్తువు, అది స్వేచ్ఛగా ఉంటుంది, ఇది స్వతంత్రంగా ఉంటుంది, ఇది ఏకంగా ఉంటుంది, నిదానంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, అశాంతిగా ఉంటుంది, అద్వైతంగా ఉండదు, అద్వైతంగా ఉంటుంది. అదే ఆనందం, ఒకటే ఆనందం, శాంతే శాంతి. ఆ లోపల స్వతంత్ర వస్తువు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఆచార్య స్వామిలో ఎవరు చెబుతున్నారు, నీ శాంతే శాంతి, నా సుఖమే సుఖము, ఆనందమే ఆనందము. ఇంకేటి చూసినా ఆనందం ఏంటండి? వాటరో 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 ఎదురుగా సముద్రం వచ్చి ముంచేసింది అనుకోండి, సముద్రం వచ్చినప్పుడు ముంచేసింది అనుకోండి, ఉదాహరణకి ఏడు చూసినా నీళ్ళే మనకి సముద్రం వచ్చి మెరకపడం కనపడదు, సముద్రం మీదకి వచ్చి పడిపోతే ఏడు చూసినా, ఎడు చూసినా నీళ్ళే, వాటర్ వాటర్ వాటర్, ఏడు చూసినా గాలే, ఏడు చూసినా నీళ్ళే. అదేవిధంగా నీకు మానవాన్ని కలిగినప్పుడు, నీకు బ్రాహ్మణ స్థితి నీకు కలిగినప్పుడు, నీ ఎడు చూసినా ఆనందమే, ఎడు చూసినా శాంతి, ఎడు చూసినా సుఖమే. ఇక నీకు చావు వచ్చినప్పుడు కూడా దేహం ఉన్నా ఓటే, దేహం పోయినా ఓటే అనే సంగతి నీకు తెలుస్తుంది. ఒక నీకు చావు వచ్చినా ఆ చావు నేను ముట్టుకోదు, ఒకే దేహం పోతుంది నాకేం, నేను సుఖంగా ఉన్నాను అనే సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. అది అద్వైతానుభవం. వాటర్ 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 ఎవరివారు, ఆ గాలి వనొచ్చినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? ఎడు చూసినా ఆ గాలి, ఎడు చూసినా ఆ నీళ్ళే, ఎడు చూసినా నీళ్ళే. అలాగే ఈ బ్రహ్మాండ నీ హృదయంలో ఆ స్వతంత్ర వస్తువు నీకు అనుభవంలోకి వచ్చిన, ఎడు చూసినా ఆనందమని, ఎడు చూసినా శాంతి, ఎడు చూసినా సుఖమే. హృదయంలోకి వెళ్ళిపోవడం నువ్వు చూస్తున్నావు, అంత తేలిగ్గా ఉంది అనుకుంటున్నాయేమో నువ్వు. దాని దగ్గరికి వెళ్లకుండా పెద్ద పాము ఒకటి కాపలా కాస్తుంది. ఆ పాముకి ఒక్క తలకాయ కాదు, మూడు తలకాయలు చూడది కాపలా కాస్తుంది. అదేంటి మూడు తలకాయలు? ఆ పాము ఏంటంటే అహంభావన, దానికి ఉన్న తలకాయలు ఏంటంటే రజోగుణం, తమగుణం, సత్వగుణం. ఆ పెద్ద పాము ఏం చేస్తుండడు? ఒక్క తలకాయ చూడది కాపలాకాయ తినలేదు, మూడు తలకాయలు చూడది కాపలా కాస్త దగ్గర దగ్గరని కాటేసేస్తుంది. అది దగ్గర దగ్గరను కాటేసేస్తుంది. అది నీ హృదయంలో ఉంటుంది, నీ హృదయంలో ఉన్న వస్తువుని తెలుసుకోకుండా కాపలా కాస్తుంది. ఆ చెల్లవారు నాకు ఏమడిగారంటే ఇదంతా ఏం లేదు, ఇదంతా సత్యమే, ఈ లోకం అంతా సత్యం, ఇదంతా మాయ అంటున్నారు కదా. మాయ అంటే గీతా భవనాలు ఎంచుకు, ఈ దానాలు ఎంచుకు, ధర్మాలు ఎంచుకు. ఇవన్నీ ఈ సాధన ఎందుకు ముక్కు మూసుకోవడం ఎందుకు, ఈ ప్రాణాయామాలు ఎందుకు, ఈ ధ్యానాలు ఎందుకు, ఈ విచారాలు ఎందుకు, గురువుని ఆశ్రయించడం ఎందుకు, మీరు చెప్పడం ఎందుకు, మీరు వినటం ఎందుకు? ఆచార్య గారు అడిగారండి, ఇదంతా మాయ అయినప్పుడు మరి ఈ సాధన కూడా మాయ అవుతుంది కదా, ఈ సాధన కూడా ఇదంతా మాయ, ఈ మాయే కదా, ఇవన్నీ మాయే కదా, ఇవన్నీ మాయ అయినప్పుడు సాధన కూడా మాయే కదా, మరి మరి సాధన చేయడం మాయే కదా, మీరు చెప్పి బోధ కూడా మాయే కదా, మీరు వినటం కూడా మాయే కదా అన్నమాట. అది నాకు రాత్రి రాత్రి పట్టింది, రాత్రి నాకు పెద్ద పాము ఒకటి కళ్ళలోకి వచ్చింది, పెద్ద పాము రాత్రి వెళ్ళించింది, పెద్ద పాము ఆ స్వప్నంలోకి వచ్చి, స్వప్నంలోకి వచ్చేసింది కలిసేసింది వచ్చి, ఆ పాము ఏం చేసింది వచ్చి ఆ కలిసింది, కలిసి వెళ్ళి భయం వేసింది, భయం వేసిన అంటే మాకు నెలకు వస్తుంది, ఏమొచ్చింది నెలకు వచ్చింది. అప్పుడు ఆచార్య వారు ఏమన్నారంటే ఆ పాము అసత్యమే, ఆ పాము కలవటం కూడా అసత్యమే, నీకు నెలకు రావటమేటిక నిజం, ఆ పాము కూడా అసత్యమే, ఆ పాము అసత్యమే, ఆ స్వప్నంలో ఉన్న పాము అసత్యాలి, కరవటం కూడా అసత్యమే, కానీ నీకు మెరుగు రావటం మటుకి నిజం. అదే ఇది సాధన అండి, నిజం కాకపోయినా నీకు ఆత్మ ఇది మెరుగు రావటం, నీ సాధన ఉపయోగపడుతుంది. ఆ స్వప్న అయిన పాము ఆ స్వప్నంలో కాటేసినప్పుడు ఆ స్వప్నం అసత్యమైన, ఆ స్వప్నం ఎంత సత్యమో పాము కూడా అంత సత్యమైనప్పటికీ అసత్యమైన పాము అసత్యమైన స్వప్నము నీకు మెరుగు రావడానికి సహాయం చేసింది. అదే విధంగా ఈ అసత్యమైన సాధనలు కూడా నేను మెరుగు రావడానికి నీకు ఉపయోగపడతాయి. పామును చంపకుండా ఈ పాము కాపలా కాస్తున్నటువంటి నీ దగ్గరికి వెళ్ళలేవు. ఈ పామును చంపాలంటే నీకు వివేకం అవసరం, వివేకం అనే ఖడ్గంతో వైరాగ్యం అనే ఖడ్గంతో దాన్ని చంపాలి. వైరాగ్యాన్ని అనుసంధానించి వైరాగ్యాన్ని ఆశ్రయించు, వివేకాన్ని ఆశ్రయించు, జ్ఞానాన్ని ఆశ్రయించు, సత్పురుషుణ్ణి ఆశ్రయించు, సదాచారాన్ని ఆశ్రయించు, ఆశ్రయించి ఈ అహంకారమే పామును నశింపజే. ఈ వివేకాన్ని పెంచుకుని నీ తెలివిని పెంచుకుని ఆ ఖడ్గంతో ఈ పాముని సంహరించేలా చూడు. ఈ పాముని సంహరించకుండా పాము కాపలా కాస్తున్నటువంటి ఆత్మ నీ దగ్గరికి, ఆ జ్ఞానం నీ దగ్గరికి, శాంతి నీ దగ్గరికి, ఆ సొమ్ము దగ్గరికి నువ్వు చేరుకోలేవు. అహంభావం పోగొట్టుకోవడం మనం ఇష్టపడం, మనం ఎవరే ఇష్టపడం, పెంచేది అదే మనం అనుకుంటున్నాం కాబట్టి. అహంభావన పోతే మీరు పోరు, భగవాన్ చెప్పారు ఎంత స్పష్టంగా చెప్పారు, అది పోతే మీరు పోరు, అది పోతే మీరు పోరు. అహంభావన పోవటం వల్ల మీరు పోరు, మీరే మీరు తెలుస్తుంది. అంటే అహంకారం పోతే మనమే పోతామని మనం అనుకుంటున్నాం, కానీ అది పోతే ఏం తెలుస్తుంది, మనం ఎవరో మనకు తెలుస్తుంది. ఈ అహంభావాన్ని తొలగించుకోవడానికి మన సాధనం ఉంటే సరిపోదు, దానికి ఏముండాలి, గురువు అనుగ్రహం ఉండాలి, స్వప్రయత్నం ఆ కాల పరిపక్వం ఈశ్వర కటాక్షం. ఈ లోపల ఉంటున్న ఆత్మ అది పొందదు, అది పొందదు, అది కట్టెల చేత కాల్చబడదు, కట్టెల చేత నీటి చేతది అది కాల్చబడదు, నీటి చేత అది తడపబడదు. తడపబడి సృష్టికి, ఈ సృష్టికి, ఈ చావులకి, ఈ పుట్టుకలకి అతీత మెరుగుస్తూ అతిథి మెరుగుస్తూ అంటే స్వతంత్రమైన అది ఎటువంటి వస్తుంది, అది స్వతంత్రమైనది. అయితే ఆ స్వతంత్రమైన వస్తువు ఈ అహంభావంను పూర్తిగా తొలగిస్తే ఆ వస్తువు నీకు దొరకదు. అనేక మందికి అనేక రోగాలు ఎలా ఉంటాయో ఆకర్షణ కూడా అనేకమైనటువంటి అట్రాక్షన్స్ బయటికి ఉంటాయి, అనేక అట్రాక్షన్. అక్కర్లేదండి, మనందరం ఎటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు చంటి పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లలను ఏదైనా రూపాయి ఇచ్చి పుట్టుకు వెళ్ళామనండి, అక్కడ ఎవరైనా నాటకం వేస్తున్నారు రోడ్డు పక్కన, మనం చెప్పిన పని మర్చిపోయి నాటకం దగ్గర కూర్చుంటారు. అది మనం ఎందుకు పంపే పుట్టుకెళ్ళి నువ్వు తెమ్మని పంపాను. ఆ రోడ్డు మీద ఎవరైనా ఆటలాడుకుంటున్నారు అనుకోండి, వెళ్ళి ఏం చేస్తారు, ఆటల దగ్గర కూర్చుంటారు. అది ఏం చేస్తున్నారు, మనం చెప్పిన పని అంటూ మర్చిపోయారు. మనం చేసే పద్ధతి కూడా అంతే, ఈ సృష్టి మీద ఏ పని కోసం వచ్చో మర్చిపోయాము. మర్చిపోవడానికి రాకుండా అనేక ఆకర్షణలు ఉన్నాయి, అది ఇక్కడ ఆచార్య వారు గోలది. మనకి మర్చిపోవడానికి అనేక ఆకర్షణలు ఉన్నాయి, ఆ చంటి పిల్లల తంతులేదే మనం ఉన్నాం. అంటే గడ్డాలు నేసాలు వచ్చినాయి, నేను ఆధ్యాత్మికంగా వాటిని చంటి పిల్లలు, ఆ పుట్టుకు పంపిన 4 సంవత్సరాల పిల్లడు, 5 సంవత్సరాల పిల్లడు, ఆ రోడ్డు మీద ఎవరైనా ఆడుకుంటాడు, ఆటల దగ్గర ఎలా కూర్చుంటాడు, ఆ చెప్పి ఇంటికాడ తల్లిదండ్రులు చెప్పిన పని మర్చిపోయి మనం కూడా చేసినాం. ఈ భూమి మీద ఎందుకు వచ్చాం, ఆ ఏ పని నిమిత్తం ఈ సృష్టిలోకి వచ్చాం, ఆ పని మర్చిపోయి అనేక ఆకర్షణలు పడిపోయి ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం. ఈ లోపల పాడైపోవడానికి ఒక ఆకర్షణ కాదు, అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఒక్కో మనిషి ఒక ఆకర్షణ బాధేస్తుంది, ఒక్కో మనిషి ఒక యామోహంలో పడిపోతున్నాడు, ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాడు. ఎన్ని వికారాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆకర్షణలు వచ్చినప్పటికీ, ఎన్ని ఉద్రేకాలు వచ్చినప్పటికీ, ఎన్నిటి నుండి దేహం ఇదే కారణం, దేహంతో సాధాత్మ్యం పొందటం వల్ల వచ్చిన గొడవలు ఇవన్నీ. ఎక్కడ ఉంది రోగం అంత? ఎక్కడుంది? నీ దేహం చూడని తాదాక్ష్యం పొందడం వల్ల ఈ గొడవలన్నీ వస్తున్నాయి. లేకపోతే వికారాలు లేవు, ఆకర్షణ లేవు, దేహం చూడ తాదాక్ష్యం పొందటం వల్ల ఇవన్నీ నీకు వస్తున్నాయి. దెన్ బై డిస్క్రిమినేషన్ ఆఫ్ దట్ యూ కెన్ అట్టైన్ టు ది ట్రూత్. ఈ ఆకర్షణ నువ్వు కాదు, ఈ ఆకర్షణలు నువ్వు కాదు, ఏ నీ లోపల ఏ ఈ ఆకర్షణ గురవుతున్న ఆ జీవుడు కూడా నువ్వు కాదు, ఆ జీవుడు కూడా నువ్వు కాదు. నువ్వెంత నిజమే, నువ్వెంత నిజమే. ఈ వికారాలు, ఈ ఆకారాలు, ఈ సౌందర్యాలు, ఈ లోకాలు, ఈ దేవతలు, ఈ దేవుళ్ళు అంటే నేను ఏం చెబుతున్నాడని టీచింగ్ భగవాన్ ఎంత డైరెక్ట్ హిట్ చూడండి. సరిగ్గా నెత్తి మీద ముట్టికే ముడితే ఎలా ఉంటుందో అలా చెప్తున్నాడు ఇక్కడ భగవాన్. ఈ లోకాన్ని, ఈ లోకంలోకి ఎవడు ఆకర్షించబడుతున్నాడు? ఈ లోపల జీవుడు, ఆ జీవుడు ఎంత నిజము, ఆ జీవుడిని ఏ వస్తువు అయితే ఆకర్షిస్తుందో అర్థమవుతుందో ఈ ఆ జీవుడు ఎంత నిజము, ఈ లోకం కూడా అంతే నిజం, ఈ విషయాలు కూడా అంతే నిజం. ఈ ఆకర్షణలన్నీ ఏం చేస్తున్నాయండి? నెమ్మదిగా లోపం ఉంటుంది, అహం భావానికి నీళ్లు పోసి దాన్ని పెంచుతున్నాయి. ఒక ప్రమాదం పెట్టండి, మీ జాగ్రత్త అర్థం చేసుకుని ఆచార్య వారు చెప్పి తిరిగి అర్థం చేసుకోండి. మీకు ప్రపంచంలో అనేక ఆకర్షణ ఉన్నాయి, ఉన్నా పర్వాలేదు. ఈ ఆకర్షణ ఏం చేస్తున్నాయంటే మీ లోపల ఉన్న అహంభావమైన మొక్కకి, అహంభావం అనేటువంటి చెట్టుకి నీళ్లు పోసి పెంచి లోపల ఉండటం అహంభావాన్ని పెంచేస్తుంది. భగవాన్ ఏమన్నారంటే జీవుడు ఎంత నిజం, ఈ నీ ఏ విషయం నేను ఏ విషయాలు అయితే ఆకర్షిస్తున్నాయో ఆ విషయాలు కూడా అంతే నిజం. ఈ దేవతలు కూడా అంతే నిజం, చావుడు పుట్టుకులు కూడా అంతే నిజం, ఇది ఎంత నిజము, ఈ లోకం కూడా అంతే నిజం, దేవుడు కూడా అంతే నిజం, చావులు కూడా అంతే నిజం, పుట్టుకులు కూడా అంతే నిజం. ఎక్కడైతే నేను లేదు అక్కడ అది ఉంది, ఎక్కడైతే నేను లేదు ఎక్కడైతే భయం లేదు, ఎక్కడైతే అసూయ లేదు ఎక్కడైతే ద్వయం లేదు అక్కడ నుండి మేల్కొలుపు ఓ తండ్రి అభివృద్ధి సంజయులు అన్నాడు. నువ్వు ఆకర్షించబడుతున్నావు, మనం ఏ విషయాలు ఏ విషయాల మీద నువ్వు ఆకర్షించబడుతున్నావో ఆ విషయాలే మన నీ జీవత్వ నీ జీవత్వాన్ని పెంచుతున్నాయి. మీరు చుట్టూ అర్థం చేసుకోండి, మీరు ఇక్కడ ఆగిపోదాం. ఇది ఒక్క మాట అర్థం చేసుకుని ఇక్కడ ఆచార్య వారు చెప్పి చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నారు, నివేటెడ్గా చెప్తున్నారు, మెరికేటెడ్గా చెప్తున్నారు. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి, ఇప్పుడు తొందర ఏం లేదు మనకి. ఈ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోండి, ఏ విషయాల వల్ల మీ మనస్సు బయటికి ఆకర్షించబడుతుందో ఆ విషయాలే మళ్ళీ మీ మనస్సును పెంచేస్తున్నాయి, మీ అజ్ఞానాన్ని పెంచేస్తున్నాయి, మీ అహంభావాన్ని పెంచేస్తున్నాయి. ఈ ఒక్క పాయింట్, సటిల్ పాయింట్ ఇది బాగా అర్థం చేసుకోండి. ఒక్కో మనిషి మధ్య విషయం ఆకర్షిస్తుంది, మళ్ళీ ఏ విషయం చేత వాడు ఆకర్షించబడుతున్నాడో మళ్ళీ వాడు అజ్ఞానం, ఆ విషయం వాడి అజ్ఞానాన్ని పెంచుతుంది, వాడి దేహబుద్ధిని పెంచుతున్నాయి, దేహంతో తాదాత్మ్యం పొందే గుణం కూడా మళ్ళీ ఈ విషయం పెంచుతున్నాయి. అదిగాను మనం గంటకి 220 కిలోమీటర్లు వచ్చింది కదండి, అలాగే అహంభావన కూడా ఇంకా ఎక్కువ వేగంగా వస్తుందంటే మనకు అర్థం కావటం పెట్టినది వేగం. అంటే వేగం ఎందుకు మనకు అర్థం అవ్వగలుగుతుంది? కళ్ళ సైన్స్కి అందకుండా మన కళ్ళకి అందనంత వేగంగా వచ్చేస్తున్నట్టు అహంభావం. అదేంటి లెక్క కట్టి చెప్పారన్నది 220 కిలోమీటర్లు అని. ఇక్కడ అసలు లెక్క లెక్కకి అందనంత వేగంగా ఇది వచ్చేస్తుంది అహంభావం. అయ్యే ముందు దాన్ని చంపడం మరి తర్వాత చూడడం ముందు దాని వేగం ఆఫ్ చేయండి అంటున్నారు ఆచార్య వారు. మనం చంపడం మరి తర్వాత చూద్దాం, అహంభావం అయితే వేగం ఆ వేగం ఆఫ్ చేయండి. గాలి ఎంత ఇబ్బంది వచ్చేస్తాం అనుకుని మనం ఆ తలుపు వేసేస్తాం, వేసేసిలా పట్టుకుంటాం, అది గుణం పెట్టేస్తాం, లేదా ఏదో పెద్ద అడ్డు పెట్టేస్తాం, అది ఏదో పెద్ద బండ పెట్టేస్తాం తలుపు ఇరిగిపోకుండా. అలాగే దీని యొక్క వేగం ముందు మీరు ఆఫ్ చేసేయండి. అహంభావం అయితే వేగండి మీరు, ఆ బై ఫోర్స్ బై డిస్క్రిమినేషన్ బై ఇంటెలిజెన్స్ ఆ తలుపులు పడిపోయేలా ఉన్నాయనుకోండి మనం ఏం చేస్తాం, తలుపులు అంతా రాయి పెట్టేస్తాం ఈ తలుపులు పడిపోకుండా. అలాగే అహంభావం యొక్క వేగాన్ని తట్టుకోవడం కోసం అవసరం అంటే బై ఫోర్స్ అంటే నీ శక్తిని అంతా ఉపయోగించి దాని వేగాన్ని ఆపచ్చు. డెవలప్ ఇంటెలిజెన్స్ నీ తెలివితేటల వల్ల, నీ బుద్ధి వల్ల, నీ సూక్ష్మ బుద్ధి వల్ల, లేకపోతే నీ శక్తి వల్ల ఎలా ఆపి చేస్తావో మొత్తం మీద. ఓ తలుపులు పడిపోతున్నాయి అనుకోండి, మన ఇంట్లో పెద్ద దుమ్ము ఉందనుకోండి, దుమ్ము పెట్టుకొని తలుపులు కలిసి పెట్టేస్తాం ఇంకట ఆ తలుపులు పడిపోకుండా. అలాగే అహంభావం యొక్క వేగాన్ని తట్టుకోవడం కోసం మొత్తం దాని వేగాన్ని ముందు ఆపచ్చు. భక్తిని ఉపయోగించి, అవసరమైతే నీ బలాన్ని ఉపయోగించి, నీ తెలివితేటను ఉపయోగించి, నీ వివేకాన్ని ఉపయోగించి దాని యొక్క వేగాన్ని ముందు ఆపచ్చు. దాని నుంచి అహంభావం యొక్క విజృంభణ ముందు ఆపచ్చు. నేను ఈ పని చేశాను కాబట్టి ఈ భావం అనిపిస్తున్నాను, ఆ పని చేశాను కాబట్టి ఆ భావం అనిపిస్తున్నాను, నేను చేశాను అనుకోవటం కర్తృత్వం, నేను ఇది చేశాను కాబట్టి నాకు ఈ ఫలం వచ్చింది కాబట్టి నేను భోగిస్తున్నాను అనుకోవటం భోక్తృత్వం. ఈ రెండు అటువల్ల నీకు అహంభావం తెలియపోతున్నాడు సంగతి నీకే తెలియటం లేదు. ఈ కర్తృత్వం అదే భోక్తృత్వం అదే నీకు అనుభవం అజ్ఞానం తెలియదు సంగతి నీకే తెలియటం లేదు. యూ విల్ ఎర్రర్ దిస్ వరల్డ్ డెత్ బర్త్ అండ్ వరల్డ్ ఏజ్ ఆల్ దీస్ యూ హ్యావ్ డెత్ గాడ్ బై ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. ఇది ఈగో. ఏమంటున్నారంటే ఆచార్య వారు ఏమంటున్నారంటే నువ్వు పొరపాట్లు చేసిన నీ లోపల బాధన తెలవన్నా, నువ్వు ఏదైనా పొరపాట్లు చేసినా నీ లోపల ఏదైనా బాధ్యత తెలవన్నా, నీ ఈ ప్రపంచం నీ కళ్ళకు కనిపిస్తున్నా, ఈ ప్రపంచం ఆత్మగా కాకుండా ప్రపంచం ప్రపంచంగా కనిపిస్తుంటే, అంటే ద్వైతంగా నీకు ప్రపంచం కనిపిస్తుంటే, తర్వాత ఈ సావులు నీకు కనిపిస్తున్నాయంటే, ఈ పుట్టుకులు నీకు కనిపిస్తున్నాయంటే, రోగాలు నీకు కనిపిస్తున్నాయంటే, ఈ ముసలితనాలు నీకు కనిపిస్తున్నాయంటే, ఈ ముసలితనాలు, ఈ సావులు, ఈ పుట్టుకులు, ఈ ట్రబుల్స్, ఈ డిఫికల్టీస్, ఈ డిసప్పాయింట్మెంట్స్, ఈ ప్రపంచం, ఈ ఎర్రర్స్, ఈ బలహీనతలు, ఈ పొరపాట్లు, ఈ లోపత్వాలు అన్ని కూడా తీసి ఈగు ఈ దేహంతో తాదాత్మ్యం వచ్చిన తంటాను. ఒక దేహంతో తాదాత్మ్యం చెందడం వల్ల ఇంత కల్లోలం, ఇంత గాలివాన వచ్చేస్తానన్న సంగతి నీకు తెలియటం లేదు. ఇక్కడ ఆగవయ్యే కంగారు పడికి ఎదురికి వెళ్ళిపోకు. ఈ శవంతో తాదాత్మ్యం పొందటం వల్ల ఇంత గందరగోళం వచ్చేస్తాడు. విత్తనం ఎంత ఉంది, ఎంత ఉంటుంది విత్తనం, ఆ విత్తనాన్ని మీరు భూమిలో పెడితే ఏమొస్తుంది, ఆకులు వచ్చేస్తున్నాయి, రొమ్మలు వచ్చేస్తున్నాయి, ఇంకేం వచ్చేస్తున్నాయి, పెద్ద పెద్ద కాండాలు వచ్చేస్తున్నాయి, ఏంత పెద్ద మొదలు వచ్చేస్తుంది, ఇంకా విత్తనంలోంచి ఇంత గొడవ వచ్చేస్తుంది. అదే మీ దేహంతో తాదాత్మ్యం పొందటమే ఈ చిన్న విత్తనంలోంచి ఈ ఎర్రర్స్, ఈ సావులు, ఈ పుట్టుకలు, ఈ ముసలితనాలు, ఈ గందరగోళాలు, ఈ దుఃఖాలు, ఈ బాధలు, ఈ భారాలు, ఈ ఎర్రర్స్, ఈ ఈవిల్స్, ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఆ దేహంతో తాదాత్మ్యం పొందటం అనే ఆ పరంపుల నుంచి మొత్తం అన్ని కూడా ఎక్కడ వచ్చి పడిపోతున్నా. ఆచార్య వారు అంటున్నారు నేను బాధపడేది ఏంటంటే, మీరు నిజంగా అహంభావన అయితే మీరు అహంభావన అని అనుకున్నా పర్వాలేదు, మీరు నిజంగా మనస్సు అనుకోండి నేను మనస్సును అనుకున్నా పర్వాలేదు, మీరు నిజంగా దేహం అనుకోండి మీరు దేహం అనుకున్నా పర్లేదు, దానికి ఏం ఇబ్బంది లేదు. అది మీరు అది కాదు, మీ లోపల మీ చైతన్య స్వరూపులే, మీ లోపల ఉండే ఆ సభ వస్తువు మీరే, ఆ మరణంలో ఉన్నటువంటి వస్తువు మీరే, ఆ లోపల మీ ఉదయంలో మీరు ఆ సత్య వస్తువు అయినప్పటికీ ఒక చిన్న పొరపాటు వాళ్ళు ఎంత అలవాటు పడిపోతున్నారు. నేను బాధపడేది మీరు అహంభావం అనుకోండి, అహంభావంతో మీరు తాదాత్యం పొందుతున్నారనుకో నేనేం బాధపడను, అది మీరు కాదు, మీరు కానిదాంతో మీరు తాదాత్యం పొందేసి నేను గొడవలు తెచ్చిపెట్టుకుంటున్నారని అందుకు నేను మమ్మల్ని చూసి బాధపడేది అంటున్నారు స్వామిలో వారు. ఆ తీసి మనం అద్భుతం చూడండి, అది ఏదైతే అవునో అది మీరు అనుకుంటున్నా తప్పు లేదు, కానీ మీరు ఏదైతే కాదు అది మీరు అవును అనుకుంటున్నారు. అలా చిన్న పొరపాటు చేయటం వల్ల ఎంతో ఆందోళన, ఎంతో అశాంతి వచ్చి మీ శిరస్సు మీద మీ శిరస్సును పట్టుకుంటుంది. మీరు చైతన్య స్వరూపులైనప్పటికీ, మీరు ఆత్మస్వరూపులైనప్పటికీ, మీరు చావులేని వస్తువు మీరే అయినప్పటికీ, ఈ సరిపోయే దేహంతో తలాత్యం పొందడం వల్ల ఎంత అల్లరి వచ్చి పడిపోతుంది. ఈ దేహమే నిజంగా మీరనుకోండి, ఈ దేహాన్ని మీరని అనుకోవట్లేదు, పొరపాటు అయ్యే అందులో ఆక్షేపణ అయ్యే అందులో తప్పేం లేదు. దేహమే మీరు అనుకోండి, దేహాన్ని మీరు అనుకుంటున్నారనుకోండి, అందులో పొరపాటు ఉన్న నేను మొత్తానికి ఎలా అంటాను, అలా అంటానికి అవకాశం లేదు. కానీ ఏదైతే మీరు కాదు దానితో మీరు తలాత్యం పొందటం వల్ల ఎంత అల్లరి వస్తుంది. యదార్థం మీరు చెప్పాలంటే వాస్తవాన్ని మీకు ముందు ప్రదం చేయాలంటే యు ఆర్ ది బ్లిస్ఫుల్ ప్యూర్ కాన్షియస్నెస్, ఆ చైతన్యం మీరు, ఆ చైతన్యం మీరు, ఆ శాంతి మీరే, ఆత్మస్వరూపులు మీరు, చైతన్య స్వరూపులు మీరు, ఆత్మస్వరూపులు శాంతి స్వరూపులు. మీ హృదయంలో, మీ హృదయంలో ఎంతో శాంతిని పెట్టుకుని ఈ దేవంతో తాదాత్మ్యం పొంది లోకంలో శాంతిని వెతుక్కుంటున్నారు. మీరు ఎన్ని జన్మలు అనుభవించిన కరగనటువంటి శాంతిని మీ హృదయంలో పెట్టుకుని ఆ శాంతి స్వరూపం మీరని సంగతి తెలియక ఈ దేహంతో తాదాత్మ్యం పొందటం వల్ల మీరు బయట శాంతిని వెతుక్కుంటున్నారు. మీరు మనం, మీరు దేహం అనుకోండి, మీరు దేహాన్ని అనుకోవటంలో పొరపాటు లేదు. ఆ తీసుకు అద్భుతం చూడండి. మీరు అహంకారం అనుకోండి, మీరు అహంకారం అనుకోవటంలో పొరపాటు లేదు. మీరు మనస్సు అనుకోండి, మనస్సు అనుకోవటంలో పొరపాటు ఏం లేదు. కానీ మీరు కానీటిని అవునని అనుకుంటున్నారు, అనిచేత ఇబ్బందులు వస్తున్నాయి. ఆ విషయం మీకు ప్రజెంట్ చేయడానికి నా గౌరవం కానున్నారు ఆచార్య. అంటే నిజంలోకి మేల్కొల్పడానికి, ఆ చైతన్యంలోకి మేల్కొల్పడానికి, ఆ శాంతిలోకి మిమ్మల్ని మేల్కొల్పడానికి ఈ ఉపయోగించినంత భౌతికమైన ప్రయోజనం ఇందులో ఏమి లేదు. భౌతికమైన ప్రయోజనం ఇందులో ఏమి లేదు. ఇందులో శాంతి స్థానంలోకి, ఆ శాశ్వత స్థానంలోకి, ఆ మోక్ష స్థానంలోకి, ఆ యథార్థ స్థితిలోకి, సాగు పుట్టుకు లేని స్థితిలోకి మిమ్మల్ని మేల్కొల్పడానికి ఈ బోధం. అంతకంటే లౌకికమైన ప్రయోజనం దీనికి ఏమి లేదు. అంచేత దేహంతో తాదాత్మ్యం పొందటం వల్ల ఎంతో దూరం వెళ్ళిపోతున్నాం. నీ స్వరూపాన్ని విడిచిపెట్టి, నీ శాంతి స్థలాన్ని విడిచిపెట్టి, నీ హృదయంలో ఉన్న నారాయణుని విడిచిపెట్టి, నీ దేహంతో తాదాత్మ్యం వల్ల ఎంత దూరం వెళ్ళిపోతున్నావు. రాజాల వారు చెప్పించిన దేహంతో నువ్వు తాదాత్మ్యం పొందుకున్న ప్రపంచం వస్తుంది, తర్వాత దేవతల గొడవలు వస్తున్నాయి, నువ్వు పుణ్యాల గొడవలు వస్తున్నాయి, నీ పాపాల గొడవలు వస్తున్నాయి, అక్కడి నుంచి వచ్చాక కర్తృత్వ బుద్ధి వస్తుంది, కర్తృత్వ బుద్ధి వచ్చాక అనుభవాలు వస్తున్నాయి, అక్కడి నుంచి చావులు పుట్టుకులు ఇవన్నీ వస్తున్నాయి. ఒక మహారాణ్యం ఎదురుపోతున్నావు. ఈ దేహంతో తాదాత్మ్యం పొందటం వల్ల చిన్న ఎర్ర వల్ల, ఆ చిన్న తప్పు వల్ల ఒక మహా అరణ్యం ఎదురుపోతుంది. అంటే దేహాలు వచ్చేస్తున్నాయి, ముసల్మానాలు వచ్చేస్తున్నాయి, సాగులు వచ్చేస్తున్నాయి, ఈ బంధాలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఈ బంధాలను బట్టి రకరకాలైనటువంటి ఆకర్షణలు వచ్చేస్తున్నాయి. ఒక మనిషి ఒక విషయం చేత బంధింపబడుతున్నాడు, ఒక మనిషి ఒక విషయం చేత బంధింపబడుతున్నాడు, మళ్ళీ ఆ విషయం ఏ విషయం వల్ల వాడు బంధింపబడుతున్నాడు, ఆ విషయం వల్ల లోపల ఉన్నటువంటి అనుభవాన్ని పోషిస్తుంది. దానికి వాటర్ పోస్తుంది. దానికి ఏం పోస్తున్నట్టుంది? వాటర్ పోస్తుంది. ఈ విషయం నీళ్ళు ఏం చేస్తున్నట్టుంది? దానికి ఆ నీళ్లు పోస్తుండే చావకుండా, ఇది అనుభవం చావకుండా నీళ్లు పోస్తుంది. ఇది ఒక్కటే మీరు అర్థం చేసుకుని వెళ్ళిపోదాంటే, ఈ ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకోండి. ఏ విషయాలైతే మనం ఎంజాయ్ చేస్తున్నామో, ఏ విషయాలైతే మనం ఎంజాయ్ చేస్తున్న విషయాలే మన అహంభావన చావకుండా లోపల నీళ్లు పోస్తుంది. ఏ విషయాలైతే నువ్వు భోగిస్తున్నావు, ఆ విషయాల పరిణామాలు భవిష్యత్తులో అయ్యో నీకు దుఃఖం కింద, అయ్యో నీకు దుఃఖం కింద మార్చింది. ఇంటికి ఆచార్య వారు చెప్పింది ఏంటంటే, నీకు చదువు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, కానీ దానితో తాదాక్ష్యం పొందకు. దానితో తాదాక్ష్యం పొందు నీ అహంభావన పెరిగిపోతూ ఉంటుంది. అంటే నీ దేవుని యొక్క ప్రారంభాన్ని బట్టి వస్తుంటే పోతూ ఉంటాయి. అధికారం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ధనం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. నీ తెలుగు కూడా అంతే, నీ తెలుగు కూడా అంతే, వస్తూ ఉంటుంది, ఆ పోతూ ఉంటుంది. దేవ ప్రారంభాన్ని బట్టి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ వాటితో నువ్వు తాదాక్ష్యం ఆ పొందకు, వాటితో తాదాక్ష్యం పొందుతూ మళ్ళీ నీకు అజ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది. నీకు చదువు ఉండొచ్చు, దానితో నువ్వు సాదాక్ష్యం నా పొందకు. అలాగే నీకు అధికారం ఉండొచ్చు, దానితో నువ్వు నా సాదాక్ష్యం పొందకు. దేని చూసి ఈ ప్రపంచంలో దేని చూసి మీరు గర్వపడకండి. ఈ ప్రపంచంలో దేని చూసి గర్వపడకండి. మిమ్మల్ని ముంచేయడానికి సరిపడిన నీళ్లు సముద్రంలో ఉన్న స్వామి అన్నారు మాట. మిమ్మల్ని అందరినీ ముంచేయడానికి సరిపడినంత నీళ్లు సముద్రంలో ఉన్నాయి. దేవ ప్రారంభాన్ని బట్టి మీకు అనుకూల పరిస్థితులు రావచ్చు, వస్తే రానివ్వండి. కానీ దాంతో తాదాక్ష్యం పొంది ఏంటో అనుకుని ఆ పరిస్థితులతో, ఆ పరిస్థితి మీకు అనుకూలమైన పరిస్థితులు వస్తే దాన్ని బట్టి మీరు అహంకారాన్ని పెంచుకోవద్దు, అహంకారాన్ని పెంచుకోవద్దు. ఈ అనుకూలమైన పరిస్థితులు పోతే కాలప్రభావం దేహం కూడా పోతుంది, దేహం కూడా అది పోతుంది. వీటితో తాదాక్ష్యం బుద్ధి మటుకు నీకు శ్మశాన కాదు. ఆ దేహంతో తాదాక్ష్యం పొంది బుద్ధి మటుకు నీకు శ్మశానంలో కాదు. ఇది భౌతికమైన అగ్ని వల్ల కాదు, జ్ఞానాగ్ని వల్ల మటుకు అది కాదు. నువ్వు అరుణాచలేశ్వరుడా, ఈ భౌతికమైన దేహం శ్మశానంలో అగ్నికి ఆగు తాకముండే జ్ఞానాగ్ని పంపించి ఈ జీవలక్షణాన్ని కాల్చి బుడిచి. ఏ దేహంలో ఎంతో కొంత ప్రాణం ఉంటే డాక్టర్ని పిలిస్తే ఏదైనా ఉపకారం ఉంటుంది. అది చచ్చిపోయేది పది మంది డాక్టర్ వస్తే ఏం చేసుకుంటాం డాక్టర్? అలాగే నా దేహం నుంచి ప్రాణం బయటకు పోకముందు ఈ అజ్ఞాన లక్షణాలను పోగొట్టు. అంటే ఈ దేహాన్ని ప్రాణం విడిచిపెట్టి వెళ్ళిపోకముందే నీ జ్ఞానాజ్ఞలు పంపించి నా అజ్ఞానాన్ని కాల్చి ముడిచి అది నువ్వు చేయవలసిన పని.
ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని నువ్వు స్మరిస్తాంటే నీకు ఏం తెలుస్తుంది? ఆత్మ తెలుస్తుంది. అరుణాచలను స్మరిస్తే ఆత్మ తెలియజేయండి. అరుణాచలమే ఆత్మ కాబట్టి అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల, అరుణా.